गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఇవాళ రేపు ఎల్లుండి
గ్రహాలు సజ్జన
చెప్తారు. మానవ జాతి చరిత్రలోనే అత్యద్భుతమైనటువంటి జరుగుతుంది. ఇవాళ చరిత్ర ఏంటో మీకు ఇవాళ సెలవు చాలా మందికి. ఎందుకు? మంచి శుక్రవారం అంతేగా గుడ్ ఫ్రైడే. ఏంటి దాని విశేషత? ఒకటి మీకు సెలవు వచ్చింది, అది చాలా గొప్పది. రెండు, సాయి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అని చెప్తే అదేంటి అంటే 3 రోజుల పాటు ఆయన శరీరాన్ని వదిలేసి ఎక్కడికో దివ్య లోకాలకి వెళ్ళి అనేక మంది మహనీయులతో ప్రపంచ పరిస్థితి, మానవ జాతి పరిస్థితి డిస్కస్ చేసి ఏం చేయాలో నిర్ణయించుకుని మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు కదా. అది అసలు ఏం జరిగిందో మనకి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయం. అసలు ఎందుకు సాయి శరీరం వదిలి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళాడు సరే, 3 రోజుల పాటు నా శరీరాన్ని కాపలా కాయింది. 3 రోజుల పాటు అంటే 3 x 24 72 గంటలు. ఈ 72 గంటలు ఎందుకు కాపలా కాయమన్నాడు? ఎందుకు కాపలా కాయమన్నాడు? ఏమి చేయమన్నాడు? కానీ మాట్లాడకుండా ఆయన శరీరాన్ని కాపలా కాల్చాడు. ఎవరిని ఎదిరించే ఆనాడు మనం విదేశీ శాసనంలో ఉన్నాం. మన శాసనంలో లేదు, మనం డెమోక్రసీ అది ఏం లేదు, తెల్లతెరల పాలనలో ఉన్నాం. వాడు ఒప్పుకోకపోతే కాపలా కాయటం చాలా కష్టం కదా. దేనికి తెగించి కాపలా కాల్చారు వాళ్ళు? శరీరానికి, ప్రాణాలను తెగించి. కంపిస్తే కనిపిస్తుంది వాళ్ళు, దానికి ప్రిపేర్ అయిపోయారు మన వాళ్ళు. కానీ సాయి శరీరాన్ని మాత్రం మేము పాతి పెట్టాలి. ఎంతవరకు సాయి చెప్పినంతవరకు. తర్వాత సడన్ గా 72 గంటల తర్వాత ఆయన లేచి కూర్చున్నాడు. ఎందుకు లేచి కూర్చున్నాడు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం. కానీ ఈ సాయి చేసినటువంటి దీనిని సిలువ మీద జీసస్ క్రైస్ట్ చేశాడు. మనకి మతాలు వేరు 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 వేరు, కానీ సైన్స్ లో సైంటిస్టుల మధ్య దేశము అనేటటువంటి గీతలు లేవు. న్యూటన్ ఇంగ్లీష్ వాడు, మెండలీ రష్యన్ వాడు, కెక్లే జర్మనీ వాడు, ఐన్స్టీన్ జూ. కానీ వాళ్ళ గురించి మనం సైన్స్ లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ దేశానికి చెందారు, ఏ మతానికి చెందారు అని అడుగుతున్నావా? వాళ్ళు ఏం చెప్పారు? ఇంకా మొత్తము మానవ జాతికి మృత్యుని దాటి వేయగలిగేటటువంటి ఒక విధి విధానాన్ని జీసస్ క్రైస్ట్ అన్నాడు అందజేస్తే, కష్టపడి అందజేశాడు, సిలువ మీద అందజేశాడు. ఈయన ఒక విధంగా సిలువ ఎక్కించడమే కదా, చనిపోయాడు కదా 3 రోజులు. అందుకే ఈ 3 రోజులు అయిన తర్వాత వచ్చేటటువంటి రోజులు ఏమంటారో తెలుసా నీకు? దీని తర్వాత వస్తుంది 3వ రోజు, దాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు, ఈస్టర్ పండుగ. ఆ రోజుల్లో మనం ఇక్కడ సాయి సమ్మూహంలో కూర్చొని మాట్లాడుకోవటం మీరు ఎంత అదృష్టవంతులో మీకు అర్థమవుతుందా? తెలిస్తే కాదు, తెలియాలి. వచ్చేది దండం పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు, మంచిదే. కానీ ఇదంతా తెలుసుకునేటటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా నా స్నేహితులు, చిన్నపిల్లలు, వాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే పరీక్షల్లో పాస్ అయిపోవటానికి, ఉద్యోగం రావటానికి చేయకండి స్థాయిని. అసలు వాళ్ళు ఏం చేశారు, ఏం చేయటానికి వచ్చారంటే మీ ఉద్దేశం సాయి కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, మొహమ్మద్ కానీ, మహావీరుడు కానీ, బుద్ధుడు కానీ, మన అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయించడానికి, మనకేదైనా సమస్య వస్తే ఆ సమస్య తీర్చడానికి అవతరించారని అనుకుంటున్నారా మీరు? దానికి వాళ్ళు అవతరించాలా అసలు? అవతరించాల్సిన అవసరం ఏంది? మనం ప్రార్థన చేస్తే వాళ్ళు వైకుంఠంలో ఉన్న తీర్చగలరు, తీర్చదలుచుకుంటే, తీర్చదలుచుకోకపోతే మన పక్కన ఉన్న తీర్చు. మరి పరంపర అంతా ఏమిటి? మొహమ్మద్ కానీ, క్రైస్ట్ కానీ, సాయి కానీ, దాని గురించి అవగాహన కనుక మనం చేసుకోగలిగితే మన జీవితాన్ని మారిపోవటమే కాకుండా, కెమిస్ట్రీ చదివిన వాడు ఏమవుతున్నాడు? కెమిస్ట్ అవుతున్నాడు. ఫిజిక్స్ చదివిన వాడు ఏమంటాం మనం? ఫిజిసిస్ట్ అంటాం కదా. నేను కెమిస్ట్రీ చెప్పినటువంటి పిల్లలు నాతో పాటు కెమిస్ట్రీ లెక్చరర్స్గా వచ్చారనుకోండి, రావచ్చు కదా? వస్తున్నారు కదా, రావచ్చా రాకూడదా? రావచ్చు కదా. మరి సాయి భక్తులు సాయిగా ఎందుకు మారటం లేదు అన్నది నా బాధ. పాయింట్ అర్థమైందా? మన పురాణాలలో వాటిలో భక్తులు కనుక చాలా బాగా సాధన చేస్తే ఏమొస్తున్నట్టం, పార్షదులు వస్తారు, విమానం ఇస్తారు. ఏ రూపంలో వస్తారు వాళ్ళు? విష్ణు రూపంలో వస్తారు. పేరేంటి వాళ్ళు? పార్షదులు. పార్షదులు అంటే విష్ణు యొక్క నౌకరీలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏ రూపంలో ఉంటారు? విష్ణు యొక్క రూపంలోనే ఉంటారు. పాయింట్ ఆఫ్ అవుతున్నట్టు ఒక్కసారి అయినా మీకు ఎవరిని మనం కొలుస్తున్నామో, ఎవరిని మనం అడుక్కుంటున్నామో, మనము కూడా వారి అంత శక్తివంతులం అవ్వచ్చు అనే ఆలోచన వచ్చిన ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరుంటారు? ఇంజనీరింగ్గా పాఠాలు చెప్తారు పిల్లలు. పాఠాలు చెప్తే ఆ పిల్లలు ఏమవుతున్నారు? ఇంజనీర్స్ అవుతున్నారు. అవ్వకపోతే తప్పు ఎవరిది? పాఠం చెప్పేవాడిది. మనం సాయి దాన్ని ఎవరుకుంటే తప్పు ఎవరిది? ఖచ్చితంగా సాయి. కానీ మరి సాయి ఏం చేస్తాడో నాలాంటి వాడిని ఎవరు పంపిస్తాడు? అదే వాడు వింటలు లేదురా నాలుగు ముట్టుకాయలు ముట్టు అని. నేను ముట్టడానికి రెడీగా వచ్చాను, మీరు ముట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు లేదా నాకు వచ్చిన అర్థమైంది కదా. పూజ చేసేటప్పుడు మన శాస్త్రాలు ఏం చెప్తాడు అంటే, శివుణ్ణి పూజిస్తే శివుడి వైపు పూజించు. విన్నారా ఎప్పుడైనా ఈ సూత్రం? మీరు వినకపోతే అడగండి. పూజ చేసే పూజ అని నువ్వు పూజ చేసే ముందు ఆ మంత్రాన్ని నువ్వు నీ చేతి మీద, హృదయం మీద, శిరస్సు మీద స్థాపించుకుంటావు. దాన్ని ఏమంటాం మనం? అంగన్యాస, కరన్యాస అని అంటాం. అది మనం చేస్తున్నావా? చేయకండి. చేసిన ఇంకోటేమో కారణం ఏంటి? చెప్పకపోవటం. నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా నాకు తెలియదు. అది కానీ నేను చెప్పేది చెప్పేది ప్రశ్న. మీకంటే ఎక్కువ ఆయనకి నేను జవాబుదారి. కానీ నేర్చుకోవటంలో చాలా స్పష్టమైనటువంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ మీరు ముందు నేర్చుకోండి. యాక్చువల్గా నారాయణ స్వామి, నేను ఇక్కడున్న కొంతమంది వాళ్ళు ఏమనుకున్నామంటే, అసలు ఇక్కడ సాధన క్యాంప్ లాగా పొద్దున్న 4:30 నుంచి పెడదామని. కానీ నాకేమనిపించిందంటే, అసలు ఆ సాధన క్యాంప్కి తగిన మానసిక స్థితిలో మీరు ఉన్నారా లేదా అనే డౌట్ వచ్చింది నాకు. నిన్న యజ్ఞశాలలో అక్కడ చూస్తే నాకేమనిపించిందంటే, అంత పెద్ద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తట్టుకోలేరు మీరు. చెప్పినా నేర్చుకోవటానికి కొంచెం ఈసారి సాధన క్యాంప్లో అది చేద్దాం. మరి ఈసారి అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 రోజులు నా మీద ఆధారపడి ఉంటాయి. దీని తర్వాత నేను పెట్టేటటువంటి క్యాంపు మాత్రం మీరు పెట్టించుకుంటేనే కొంచెం అంతే కదా. నేనేదో వచ్చి మిమ్మల్ని బతిమానుకుంటే ఎట్లా? అంటే ఒక చిన్న మార్పు చేశాను. ఏంటా మార్పు చేశాను అంటే, పొద్దున్న బదులు సాయంత్రం క్లాసులు పెట్టుకుని ఇవాళ వచ్చినే 6 గంటలు, నిన్న 15 నిమిషాల్లో వచ్చేసినట్టు కూర్చున్నారు. అంతేనమ్మా. మరి ఇవాళ 45 నిమిషాలు పెట్టింది భజన చేసుకుంటూ రావటం. కానీ భజన చేసుకుంటూనే రావాలి పద్ధతి అది. ఇంచేత రేపటి నుంచి పావు తక్కువ వారికి నేను ఎక్కడున్నానో అక్కడి నుంచి బయలుదేరి భజన చేసుకుంటూ వస్తాం. మరి ఇక్కడ ఆర్తి టైం అవుతుంది, ఇక్కడ ఆర్తి టైంకి ఆర్తి చేయవలసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. పాయింట్ అర్థమైంది కదా. ఇంచేత మొట్టమొదట మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఈ ఆధ్యాత్మిక విద్య గదులలో ఇళ్లలో చేసుకునేది కాదు. మొట్టమొదటి ఇది అర్థం అవ్వాలి. ఈ విద్య ఇళ్లలో చేసుకునేది కాదు. సాయి ఎక్కడున్నాడు? చెట్టు కింద ఉన్నాడు. పుట్టపర్తి సాయిబాబా ఎక్కడున్నాడు? చెట్టు కింద ఉన్నాడు. గజానన్ మహారాజ్ ఎక్కడున్నారు? పేరు విన్నారా గజానన్ మహారాజ్ పేరు? ఆయన దత్త సిద్ధిసాయి కంటే కాస్త ముందు వాళ్ళు. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్య నిజంగా బ్రహ్మోత్సవాలు అవి జరగటం అన్నది ఎప్పుడు జరుగుతాయి? ఎక్కడ జరుగుతాయి బ్రహ్మోత్సవాలు అవి? తిరుపతిలో కూడా గుడి లోపల జరగవు, గుడి బయట జరగవు. అన్ఫార్చునేట్ ఏంటి అంటే, అసలు ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తున్నావు కూడా మనం మర్చిపోయాం. నల్లపిల్లి కథ ఎప్పుడైనా విన్నారా మీరు? సత్యనారాయణ స్వామి కథ, నల్లపిల్లి కథ నిన్న ఎంతమంది విన్నారు? వినండి, కథ మంచి కథే అది. మీరు కూడా అలాంటి వాళ్ళేమో, నేను కూడా అలాంటి వాడినేమో ఆలోచించుకోవాలి. ఏంటంటే కదా, ఒక కుటుంబం ఉండేది ఒక పల్లెటూరులో. వాళ్ళు సత్యనారాయణ స్వామి భక్తులు. కాలక్రమంలో చాలా మంది పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి కుటుంబాలు వలస వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయి, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక కుటుంబము మూడు తరాల వరకు అమెరికాలో స్థిరపడిపోయారు. మూడు తరాల తర్వాత అమెరికాలో కాస్త పుంజుకున్నాక వాళ్ళకి మన పల్లెటూళ్ళలో ఏదైనా చేస్తే బాగుంటుంది అని వచ్చారు. వాళ్ళ కుటుంబంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం ఆచారం, ఆచారం కొనసాగుతూ ఉంది అమెరికాలో కూడా. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూజారిని పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం పూర్ణిమ నాడు చేసుకోవాలండి, మీరు వస్తారా? మహాభాగ్యం మీరు వచ్చారు, మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తామని విన్నాను, తప్పనిసరిగా వస్తాను. పూర్ణిమ వచ్చింది, సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్నీ రెడీ చేసుకున్నారు. చూసుకున్న తర్వాత సత్యనారాయణ వ్రతం క్యాన్సిల్ అన్నారు. ఎందుకు కూడా క్యాన్సిల్ అంటే, వాళ్ళకి నల్ల పిల్లి దొరకలేదు సార్. మా కుటుంబంలో ఆనవాయితీ అండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు నల్ల పిల్లి ఉండవలసిందే. నల్ల పిల్లి పల్లెటూళ్ళు దొరకలేదు వాళ్ళకి. సరే మళ్ళీ సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? మళ్ళీ పూర్ణిమ. అంటే అక్కడ నాలాంటి వాడు ఎవడో ఉన్నాడు, మళ్ళీ పూర్ణిమ వరకు ఆగక్కర్లేదమ్మా, పూర్ణిమ నాడు ఫోన్ చేద్దాం అనుకున్నాం, పూర్ణిమ నాడు ఫోన్ చేయలేకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసేవచ్చు, మళ్ళీ పూర్ణిమ వరకు ఆగక్కర్లేదు, ఉపవాసాలు అవి చేయక్కర్లేదు. సరే రైట్, నెక్స్ట్ పూర్ణిమ కాదు చెప్తున్నాను కదా, నెక్స్ట్ పూర్ణిమ కాదు చెప్తూ ఉన్న విధంగా మనం, నేను ఎంత చెప్పినా మళ్ళీ మీరు ఏమంటారు, మీరు అంతా చెప్పింది బాగానే ఉంది కానీ మేము అంతే అని నెక్స్ట్ పూర్ణిమ కాదు, ఇది రేపే. సరే ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు, మూడు రోజుల తర్వాత చేసుకుందాం. మూడు రోజుల తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి అంతా రెడీ చేసుకున్నారు. పూజారి వచ్చాడు. ఏంటి బాధ? నల్ల పిల్లి దొరకలేదు. ఇప్పుడు పూజారికి డౌట్ వచ్చింది, అదేంటండి సత్యనారాయణ స్వామి వ్రతానికి నల్ల పిల్లికి సంబంధం ఏంటి? నేను ఇప్పుడు తెలుసా సంబంధం ఏంటో? నీకు తెలియదు, పూజారికి తెలియదు. సరే వాళ్ళని అడిగారు, ఫారెన్ నుంచి వస్తున్నవాడు. మూడు తరాలు ఏంటి కదా, తాత కొడుకు, తాత తండ్రి కొడుకు, అంటే మనవాడు చెప్తున్నాడు అనమాట. ఏమో మాకు తెలియదండి, మా వంశంలో అది ఆచారం, నల్ల పిల్లి లేకపోతే మేము చెయ్యము అని. సరే ఇంకా పూజారికి కుతూహలం వచ్చింది. సరే ఇదేదో తెలుసుకుందాం, అసలు సత్యనారాయణ స్వామికి నల్ల పిల్లకి ఉన్న సంబంధం మన శాస్త్రాల్లో ఎక్కడా లేదు అనే తాతమ్మ దగ్గరికి అక్కడికి వెళ్తే, ఐదు తరాల వరకు బతుకున్న వాళ్ళ ఫోటోలు మీరు చూస్తూ ఉంటారు కదా, స్వాతిలో వేసుకుంటాడు అని చెప్పారు. ఈ తాత గారి బామ్మ గారు ఆవిడ ఎక్కడుందో వెళ్ళి అడిగాడు. నల్లపిల్ల మా ఇంట్లో ఉండేది నాయన, నల్లపిల్ల పల్లెటూరు వాళ్ళం మేము. మేము పూజలు అడిగి చేస్తూ ఉంటే మా ప్రసాదాలు అడిగి ముట్టుకునేది. అంటే నల్లపిల్లని ఏం చేసేవాళ్ళం అంటే, సత్యనారాయణ వ్రతం చేసే రోజు బయట కట్టేసేవాళ్ళం. దీనివల్ల రెండు లాభాలు ఉండేవి. పిల్లి మాకేమో గొడవ పెట్టేది కాదు, తర్వాత వాళ్ళందరికీ తెలిసిపెట్టి వీళ్ళు బయట నల్ల పిల్లి కట్టారు అంటే సత్యనారాయణ వ్రతం అనేది అని. మనం పెట్టుకున్నటువంటి నియమాలన్నీ అలాంటివే అని అర్థం చేసుకోండి. ఏమి తెలియవు మనకి. ఎవడో ఎక్కడో ఏదో చిన్న మార్పు చేస్తాడు, ఆ మార్పు ఎందుకు చేస్తాడు? అక్కడున్న పరిస్థితులు బట్టి. అంచేత అసలు ఎందుకు జరుగుతున్నదో అన్నది మనకి తెలియకుండా చేయటం వల్ల ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తున్నాము, ఎందుకు ఈ స్థాయిని మనము రోడ్ల మీద తిప్పుతున్నామో కూడా మనకి తెలియదు. నేను రోడ్ల మీద తిప్పుతున్నాం అనేటటువంటి ఆ మీకు నచ్చనటువంటి మాట కావాలని వాడాను నేను. మీరు చేస్తున్న పని అంతే. మీరు సాయి యొక్క కార్యక్రమాన్ని తెలుసుకుని రోడ్ల మీదకి వెళ్ళటం లేదు. అక్కడ జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది? నల్లపిల్లి. ఏంటి నల్లపిల్లి? సిరిదిలో జరుగుతోంది. సిరిదిలో ఎప్పటి నుంచి జరుగుతోంది? 1860లో సిద్ధి సాయి ఉన్నప్పుడు. అప్పటికి ఇప్పటికి ఎన్ని మార్పులు వచ్చాయి. ఇదివరకు రేడియో ఉండేది, ఇప్పుడు రేడియో ఉంది. అసలు ఇప్పుడు రేడియో లేదేమో కూడా, ఇప్పుడు టీవీలు వచ్చాయి. ఇప్పుడు రేడియో ఉందాం అనుకుంటే ఎంత చిన్నది ఉంది. మరి కాదండి, అప్పుడు పెద్ద రేడియోనే పెట్టుకుంటా ఉంటే మీకు ఆ రేడియో ఇప్పుడు పనిచేయదేమో కూడా. ఇంకెంటే యాంటెనా లేవు, ఆ విధమైనటువంటి ట్రాన్స్మిషన్ సెంటర్స్ లేవు. ఇంకేత ఈ సాయి తత్వాన్ని అర్థం చేసుకోండి, సాయిని అర్థం చేసుకోండి. అసలు ఆయన ఏం చెప్పటానికి వచ్చాడు మనకి? ఆ చెప్పటానికి వచ్చింది మనం నేర్చుకుంటున్నామా లేదా? మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ శరీరాన్ని ఖండఖండాలుగా చూసుకోగలగాలి. నిన్న ఒక పాయింట్ చెప్పాను, భజన ఎలా చేయాలో అనేది చెప్పి. ఎలా చేయాలో చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కొంతమంది ఉన్నారు కదా. ఎప్పుడు మీరు భజన చేస్తున్నప్పుడు రెండు చేతులు చాలా గట్టిగా కొట్టాలి. చేయి విరిగిపోతుందా అన్నంత గట్టిగా కొట్టాలి. ఇదేమైనా నాజుగ్గా హీరో కొడుతూ ఉంటాడు చూసారా? ప్యాంట్ నలగదు, గుట్టు ఉండదు. ఎంతమందితో ఫైట్ చేసేస్తారు? మరి మీరు అలా ఫైట్ చేయగలుగుతారేమో నాకు తెలియదు, కానీ అది పద్ధతి కాదు. అలా ఫైట్ చేసినా నవ్వుతాం మనం, అది జరగని పని. అంచేత మొట్టమొదట మీ చేతలు చేతులు ఒక పద్ధతిలో పడ్డాలి. ఎలా పద్ధతిలో పడ్డాలి? భగవద్గీతలో మన కోరికలు తీర్చుకోవడానికి చాలా సింపుల్ సొల్యూషన్ ఇచ్చాడు. ఏమి కోరుకుంటే అది జరిగిపోతుంది మీకు, భగవద్గీతలో చెప్పలేదు. దానికి మీరు ఇన్ని సాధనలు చేయక్కర్లేదు, ఇన్ని పూజలు చేయక్కర్లేదు. మీ కోరికలు అమ్మాయి పెళ్లి కావాలి, అబ్బాయి పెళ్లి కావాలి, అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యం స్థిరపడాలి, దానికి మీరు అసలు ఏమీ చేయక్కర్లేదు అన్నాడు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ మచనం స్థిర సంప్రేక్ష నాస్తికాగ్రంత్వం దిశ నవలోకి. భగవద్గీత 6వ అధ్యాయం చెప్తాడు, సమంకాయ శిరోగ్రీవం. పోస్ట్ చూడండి, అది ఆ పోజులో ఆయన ఉన్నాడు కనుక ఆరతిస్తున్నప్పుడు మీరు ఆ పోజును చూస్తున్నారు కనుక మీ కోరికలు తీరుతాయి. అంతేత అది తెలిస్తే ఆరతిస్తున్నప్పుడు మీరు ఇంకో చోట ఉండదు. మనస్సు ఎక్కడ ఉండాలి? ఈ రూపంలో ఉండాలి. ఈ రూపం మీ హృదయంలో దిగాలి. అలాగా ప్రమాదవశాత్తు దిగిన వాళ్ళ కోరికలు తీరిపోతున్నాయి. దిగిన వాళ్ళకి నాకు ఇంకా తీరలేదు, ఇంకా సాయి అనుగ్రహం రాలేదు. నేను నేర్చుకుంటేగా ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? అసలు ఈ రూపం ఎలా వచ్చిందో సాయి చరిత్ర చదువుతున్నాను కదా. ఎలా వచ్చింది ఈ రూపం? సాయి ఫోటోలు లేవు, శరీరం వదిలేస్తుంది, భూస్థాపితం అయిపోయింది. వచ్చిన పిలిపించాడు భూటి, అంటే ఆ మందిరం కట్టించిన వాడు, సాయి విగ్రహాన్ని చెక్కాలి. అలా చెప్పుతాడు, ఫోటోలు లేవు. తెలుసా మీకు ఎవరికైనా ఏం జరిగిందో? వస్తుంది ఒక్కడికైనా ఊహా అనాలి. మీరు ఇదే, నేను లెక్చరింగ్ రూమ్ లో లేను, క్లాస్ రూమ్ లో ఉన్నాను. మీరు ఊహా అనాలి ఏదో ఒకటి. ఎస్ సార్ నో తెలుసా? ఏమిన్నారు? మూడు రోజులు ఆ శిల్పి ట్రై చేశాడు దాన్ని. అప్పుడు ఆ శిల్పి కల్లో కనిపించి ఇలా చెక్కు అన్నాడు. ఇలా చెప్తే నచ్చలే ఆ శిల్పికి. ఇలా చెక్కితే ఏంటి, ఎలా చెక్కాలి అని ఆయన ఏదో ఊహించుకుని పోజ్ కొట్టబోయాడు. తన్నాడు కొట్టుకుని, నేను ఇలా కూర్చుని చేయమని చెప్తూ ఉంటే నువ్వు అలా చేస్తాడంటి, నోరు ముక్కుని చెక్కాడు. అదే ఇప్పుడు మిగిలిపోయింది. ఇందుకు ఈ రూపం, ఈ రూపంలో ఏమున్నది? ఈ రూపంలో ఏంటి అంటే పద్మాసనం వేసుకోలేనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆసన ప్రాణాయామాల గురించి అవగాహన లేని వాళ్ళు, ఇదేంటో తెలియదు కానీ ఇది అర్థ పద్మాసనమే. పద్మాసనం ఎలా వేస్తాం మనం? కుడికాలు ఎక్కడ పెట్టుకో? ఇక్కడ ఎలా ఉంది? ఒక్కలా ఎలా పెట్టేటది? ఇంతేదంటే తెలుసు, ఆయన దగ్గరికి వచ్చేవాడు పద్మాసనం వేయబట్టి ఒక్కడ రాడది. కుర్చీలో కూర్చొని పోజు కొట్టే ప్రబుద్ధులే వస్తారు తప్ప, అంటే ఆయన మన గురించే మాట్లాడలే, మనకి మన మీద ఆయన చాలా నమ్మకం భారతీయులకి ఏం చెప్పక్కర్లేదని. ఎవరికి చెప్పాలి? ఆయన విదేశీయులకి చెప్పాలి. మరి విదేశీయులు పద్మాసనం వేయలేదు కదా, కాళ్ళు ఉందో వాళ్ళే కుర్చీలో కూర్చోగలరు. మీరు కుర్చీలు కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి? అంతేత భగవద్గీతలో చెప్పబడినటువంటి సమంకాయ శిరోగ్రీవం, శరీరము అంటే మొండెము వెన్ను కూర్చారు, శిరో శిరస్సు మెడ గ్రీవ, ఇది కరెక్ట్ గా పెట్టుకుంటే మీ ద్వారా సాధన ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. నేను సాధన చేయక్కర్లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు, తెలుసా మీకు? పొజిషన్ లో ఉందంతా. అందుకే దాన్ని ధ్యాన స్థితి అంటాం. స్థితి అంటే అర్థమేంటి? చేసేదా ఉండేదా? ధ్యాన స్థితిలో ఉంటారా, ధ్యానం చేస్తూ ఉంటారా? ధ్యానం చెయ్యరు, మీరు ధ్యాన స్థితిలో ఉండాలి. కానీ మనం మర్చిపోయాం, ఇప్పుడు ధ్యానం చేయటం మొదలెట్టాం. మనం ధ్యానం చేయటం మొదలెడితే ఏమవ్వదు, మీరేమవ్వాలి? ధ్యాన స్థితికి వెళ్ళాలి. నిద్ర స్థితికి వెళ్ళాలి, కానీ నిద్రపోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీరు నిద్రపోరు. నిద్ర చెయ్యం, నిద్ర స్థితికి వెళ్తాం. అర్థమవుతుందా? ఈ రూపాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్కొక్క రోజు నేను మీకు సాధనలో ఒక్కొక్క రహస్యం చెప్పబోతున్నాను, మీరు ప్రాక్టీస్ చేసుకుని దాన్ని ఉపయోగించుకోండి. ఇవాళ నేను మీకు చెప్పబోయేది, మీకు ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా, ఆర్థికమైన సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఏదైనా ఎనీ ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఏంటి అంటే సమంకాయ శిరోగ్రీవం ధారయన్ మకలం స్థిర. ఏం చేయాలి? మళ్ళా ఆ శిరస్సు, ఈ గ్రీవ, ఈ మొండెము స్థిరంగా పెట్టుకుని కదలకుండా ఉండాలి. అచలం, అచలం అంటే కదలకూడదు. ధారయన్ అచలం స్థిర, స్థిరంగా ఉండాలి. చెలించకూడదు, స్థిరంగా. శిక్షకేం చేయాలి? సంప్రేక్ష నాసికాగ్రం త్వం. సంప్రేక్ష అంటే సంస్కృతం చూడటం. సంప్రేక్ష అంటే బాగుగా చూడటం. ఎక్కడ చూడమంటున్నాడు? నాసికాగ్రం. సినిమాల్లో ముక్కు పట్టుకో అంటాడు, ఏదో సినిమాలో అలా బుద్ధి లేదు. ముక్కు పట్టుకో అంటే వీళ్ళు ఏం చేయాలి? ప్రాణాయామం చేయడానికి ముక్కు పట్టుకో అంటే ఈ హీరో గారు ఎవరు ఎవరు ముక్కు పట్టుకుంటాడు? మరి అది కాదుగా. నేర్చుకోండి అమ్మా పిల్లలు, మీరు ఎంత సైన్స్ మన దగ్గర ఉన్నదో చదవాలి సైన్స్ రంగా. అండ్ ఆయన సైంటిస్ట్ అని గుర్తుంచుకోండి, బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి తీసుకున్నటువంటి వాడిని నేను, బయట నుంచి ఎంఎస్సీ వాడికి పాఠాలు చెప్పిన వాడిని నేను. ఇంకేత నా నో వాట్ ఐఎమ్ టాకింగ్, నాకు తెలుసు నేను ఏం చెప్తున్నానో. ఆ సైంటిస్ట్కి ఎంత వచ్చో, మనకి ఎంత వచ్చో, అందుకనే రిజైన్ చేశాను నేను. సిద్ధికి వెళ్ళినప్పుడు సాయికి దండం పెట్టుకుంటూ ఉంటే ఒకటే మాట అన్నాడు, మొదటిసారి వెళ్ళాను సిద్ధికి నువ్వు. అంతవరకు సిద్ధికి వెళ్ళలేదు, నాకు సిద్ధికి వెళ్ళాలంటే భయమే, ఎందుకంటే సాయిత్య సత్యత ఆయన చెప్పిన చేయకపోతే బట్టిగా చేస్తాడు. నాకు గ్యారంటీగా తెలుసు నేను అక్కడికి వెళ్తే ఆయన ఏదో అంటాడు. ఇంకేట 1969 నుంచి నాకు సాయిబాబా తెలిసిన, 2001లో వెళ్ళాను, అంతవరకు వెళ్ళలేదు సిద్ధికి. ఇంకేంటే నా భయం, వెళ్తే ఏం చెప్తాడు ఆయన, చెప్పిన చేయకపోతే ఇంకా వెళ్తావు ఎందుకు? నువ్వు ఒక వ్యక్తిని గురువు భగవంతుడు నమ్మాక ఆయన చెప్పింది నీ చేయలేదనుకో, వెళ్ళినావుటి వెళ్ళకపోయినావు, దగ్గర వెళ్ళే. కానీ అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళాను నేను 2001కి. వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటే ఆయన అంటే ఎందుకయ్యే ఈ దొంగదన్నాలు అన్నాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు సమాధి, ఇంకొక దొంగదన్నాలు ఇచ్చి నేను భక్తితోనే పెట్టుకుంటున్నానే అనుకున్నా. ఏ భక్తి లేదు నీకు తెలుసు, ఈనాడు సైన్స్ వేస్ట్ అని, నువ్వు కదా ప్రొఫెసర్ అని ఆ సైన్స్ చెప్తున్నావు తప్ప నేను చెప్పేటటువంటి సైన్స్ నువ్వు ఇంతవరకు చెప్పటం లేదే. ఎవరు వినరండి అన్న, వింటారనేనా? నేను వచ్చి కూర్చుని 60 ఏళ్ళు స్థితిలో ఉన్నాను, చోడు వచ్చేదో వినేవాడు విన్నాడు. నా దగ్గరికి అప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏం చెప్పానో తెలుసా? ఒక పండితుడు వస్తే మనమేమో నెత్తిన పాలకుండా పెట్టుకుని వెళ్తూ ఉంటే కొంత రాళ్ళు విసుకుతున్నారు. తెలుసా, నీకు సాయి చరిత్ర బాగా అనుభవంగా ఉంటే తప్ప నేను చెప్పే ఉదాహరణ కూడా అర్థం కావు మీకు. అందుకు పారాయణ చేయించాను. మిగతా గురువుల చరిత్ర కూడా పారాయణ ఎందుకు చేయించాను అంటే మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఏమవుతుందంటే సాయి చరిత్రకి మిగతా గురువుల చరిత్రకి తేడా లేదు, ఏమీ తేడా ఉండదు. తిరుపతిలో ప్యాచ్లో కెమిస్ట్రీ చదివి డిగ్రీలో కెమిస్ట్రీ చదివిన వాడు, ఢిల్లీలో డిగ్రీలో కెమిస్ట్రీ చదివిన వాడు, ప్లేసెస్ మారుతాయి కానీ సబ్జెక్ట్ మారుతుందిగా. మారితే అసలు ఆ డిగ్రీకి విలువ ఉండదు. అందరూ ఒకేలాగా చదివినట్టే అర్థమవుతుందో చెప్తున్నది. సాయి చరిత్ర చదివినా ఏ గురువు చరిత్ర చదివినా అది ఏం చెప్తుంది అంటే మేము ఇలా చేసి ఇంత వాళ్ళం అయ్యాము, మీరు కూడా ఇలా చేసుకోండి అంత వాళ్ళు అవుతారు. అవ్వాలి అంతవాళ్ళు. నేను కెమిస్ట్రీ చెప్పిన వాడు ఒకటో డాక్టర్ అయ్యి వస్తాడు, నేను ఇంటర్మీడియట్ వాడికి చెప్పాను అనుకుందాం. బట్ డాక్టర్ అయ్యి వచ్చాక మాస్టర్ మీరు కెమిస్ట్రీ చెప్పారు కనుక నేను డాక్టర్ అయ్యాను అని, కానీ నేను ఇంటర్మీడియట్కి చెప్పాను కనుక నువ్వు డాక్టర్ అవ్వకూడదు అన్నాను అనుకోండి, వాడిని మూర్ఖుండేనా నేను? మీరు కూడా అలాంటి మూర్ఖులుగానే ఉన్నారేమో చూసుకోండి. మీరు స్థాయి అంత అవ్వవలసినటువంటి వాళ్ళు అసలు ఆలోచనే మన మనసులోకి రావటం ఎవడైనా అంటే ఇలా అంటారు ఏంటి ఇలా అనేది. భగవంతుణ్ణి పూజించిన వాడు భగవంతుడు అంత వాడు అవ్వకపోతే వాడు ఎందుకుట, ఎందుకుట భగవంతుడు? రాముణ్ణి పూజించిన హనుమంతుడికి నాకు తెలిసి రాముడి కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి, ఉన్నాయలేవా? సాయి కూడా హనుమంతుడిని ఏదైనా చేశాడు కానీ రాముడి జోలికి వెళ్ళలే. తేడా చెప్పింది అర్థమవుతుంది కొంచెం. మీరు మీ బుర్రల్ని కడుక్కోండి, దేవాలయానికి విద్యాలయాలకి వచ్చినట్టు రండి. కమ్మకి స్కూల్, స్కూల్కి పాఠం నేర్చుకోవడానికి వస్తాం, విద్యాలయానికి విద్య నేర్చుకోవటానికి వచ్చినట్టే దేవాలయానికి దేవత్వము నేర్చుకోవటానికి రావాలి. మనం దేవత్వం నేర్చుకోవటానికి రాలే, అడుక్కోవటానికి వస్తున్నాం. తప్పేమీ లేదు, అడుక్కో. దేవుణ్ణి కాక ఇంకెవరిని అడుక్కుంటాం? స్వమేవ మాతాకి పితాత్వమే, స్వమేవ బంధుస్థ సఖాత్వమే, స్వమేవ విద్యా ద్రవిణం స్వమేవ, స్వమేవ సర్వం మమదేవ దేవ. ఆ దేవుణ్ణి కాక ఎవరిని అడుగుతావు నువ్వు? నువ్వు ఎవరిని అడిగినా వాడిలో ఉన్నటువంటి ఆ భగవంతుడి ప్రేరణ లేకపోతే నీకు అందుతారు. ఇంకా అడగొద్దని నేనంటే తల్లిదండ్రులనే అడుగుతాం, టీచర్నే పాఠం చెప్పమని అడుగుతాం. కానీ ఆ టీచర్ ఏం చేస్తాడు? పాఠం చెప్పాక ఓ సంవత్సరం అయ్యాక పరీక్ష పెడతాడు. ఎవడు ఆ టీచరే, వాడే చెప్తూ ఉంటాడు నీకు చాలా ఇంపార్టెంట్, పరీక్ష తయారో నాయన, ఇది గ్యారంటీగా పరీక్షలో వస్తుంది, వచ్చినప్పుడు నీవు ఈ జవాబు ఇవ్వాలి అని చెప్తాడా చెప్పడా? తర్వాత వాడే ఇన్విజిలేటర్గా వస్తాడు, వచ్చాక చెప్తాడా? చెప్తే చెప్పకూడదు కదా, చెప్పేస్తే బాగుంటుంది కానీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నీకు విద్య రాదు అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీ పాయింట్ మర్చిపోకండి. బ్రహ్మోత్సవాలలో దేవుణ్ణి వీధుల్లో ఎందుకు తిప్పుతామన్న దానికి చెప్తున్నాను. మీరు నేను చెప్తున్న పాయింట్స్ మర్చిపోతే మళ్ళీ అందుకని పెన్ను అది తెచ్చుకోండి అని చెప్పింది నిన్న. అంటే ఇది హరికథగా చెప్పేది కాదు, మీకు దమ్ము ఉంటే నాకంటే గొప్పవాళ్ళు అవుతారు, గ్యారంటీగా అవుతారు ఏ వయసులో ఉన్నా సరే. స్థాయి ఎంత అవుతారా నేను ఎవరు చెప్పగలరు? మీ యొక్క తపన అవ్వాలని స్థాయి కోరిక, అవ్వకపోతే ఇంకేం చేశాడో ఆయనే అనేక రూపాల్లో వచ్చేయాల్సి వస్తుంది. మరి ఆయన భక్తులు ఎవరు ఆయనలాగా తయారు కాబట్టి ఆయన ఏం చేస్తా? అన్ని చోట్లకి నేనే వస్తాను, ఆయన ఏం చేస్తాను నా కర్మ. ఒక్కడు కూడా నా బాధ్యత తీసుకునేటటువంటి వాడు రాలేదు. ఇంకటి బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయే, ఈ బ్రహ్మోత్సవాలన్నీ ఏంటంటే పరీక్ష రోజులు. ఎవరికి పరీక్ష? మనకి పరీక్ష సాయికి కాదు. ఇంజనీరింగ్ పరీక్షకు వెళ్తున్నవాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ, కారులో వెళ్తున్నా, స్కూటర్లో వెళ్తున్నా, వాడి చేతిలో ఏ పుస్తకం ఉంటుంది? ఏ పుస్తకం ఉంటుంది? ఇంజనీరింగ్ కాదండి, వాడు నోట్స్ ఉంటాయి కదా. అలాగా మనము దేవాలయానికి వెళ్ళి పరీక్ష రాస్తున్నప్పుడు వాడి చేతిలో వాడి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మన చేతిలో ఏముంటుంది? అందుకు ఊరేగిస్తాం. లాజిక్ అర్థమైంది, ఎందుకు ఊరేగిస్తాం? పుస్తకాలు పట్టుకోకుండా ఎవరైనా పరీక్షకెళ్ళడం చూశారా మీరు? అదో లేవు అక్కడ అని తెలిసినా కూడా పాపం ఇన్ని పుస్తకాలు తీసుకువెళ్తారు పరిస్థితి. చాలా సార్లు మా స్టూడెంట్స్ చెప్తా అన్ని పుస్తకాలు ఎందుకు తీసుకెళ్తారయ్యా, మీరు అక్కడ వెళ్తే 6 గంటల టైం ఉంటుంది పరీక్షకు ముందు, మహా వెళ్తే ఎన్ని పుస్తకెళ్తారో వాళ్ళు కానీ తీసుకెళ్తాడుగా, ఎందుకు తీసుకెళ్తాడు? అన్ని పుస్తకాలు చదవడు, వాడికి ఏదో గుర్తొస్తే ఆ పేజీలో ఉందా లేదా అని ఒక్క లైన్ చూసుకుంటాడు దాటేస్తాడు, ఆ ఒక్క లైన్ చూసుకుంటాడు దాటేస్తాడు. అందుకన్నీ కావాలి. మరి మనం ఈ స్థాయిని 3 రోజులు అందుకు ఊరేగింపబోతున్నాం. మీరు ఆ పరీక్షకి తట్టుకోగలరు, మేము నేర్చుకుంటాము అంటే నాతో పాటు ఆ ఊరేగింపులోకి రండి. నాకేం లేదు, నేను నడిచే వస్తున్నా. చప్పట్లు కొడుతూ రావటానికి రాదు, లేకపోవటానికి ఒక కారణం ఏంటి అంటే నేను లుంగి మీద ఉన్నాను, నేను చప్పట్లు కొడితే లుంగి ఊడిపోతుందేమో అని భయం. ప్యాంట్ అదే వేసుకున్న వాళ్ళు చప్పట్లు కొడుతుందండి. రేపు నేను ప్యాంట్ వేసుకోవటానికి నాకు ప్యాంట్లు లేవు కనుక పిన్నో ఏదో పెట్టుకుని బెల్ట్ ఏదో బిగించుకుని వస్తాను. ఇవాళ నేను చప్పట్లు ఎందుకు కొట్టలేదు అంటే అదే నా ప్రాబ్లమ్. మరి మిగతా వాళ్ళు చప్పట్లు ఎందుకు కొట్టలేదో నాకు తెలియదు. అర్థమైందా? చేత మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఈ విద్యను ఇంటి బయట వాడాలి, ఇంటి లోపల కాదు. అదేంటండి అలా అంటారు ఇంటి లోపల? మీరు చదువుకుంటున్నటువంటి చదువు ఇంజనీరో డాక్టరో అయితే ఆ విద్యను మీ ఇళ్లలో వాడుతున్నారా, ఇంటి బయట ఎక్కడైనా వాడుతున్నారా? ఇంటి లోపల వాడేవాళ్ళని ఒక్కడిని చూపించండి. ఈ బోడి చదువే మీరు ఇళ్లలో ఉపయోగించలేరు. మరి ఆధ్యాత్మిక విద్య లాంటి మహత్తరమైనటువంటి విద్యను మీరు ఇంట్లో ఎలా ఉపయోగించగలరు? అసంభవం. పాయింట్ అర్థమవుతుందా? అంటే రోడ్ల మీద పడాల్సిందే. మీరు రోడ్ల మీద ఈ నామంతో పడండి. ఎందుకు? ఈ విద్యలో ఉన్నటువంటి చాలా పెద్ద గొప్పతనం ఏంటంటే, సాయి కంటే కూడా సాయి నామం గొప్పది, రాముడు కంటే రామనామం గొప్పది. దాన్ని నేను మీకు వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, గురువు కంటే గురువు యొక్క నామం గొప్పది. ఆ నామాన్ని మేము సాధన చేస్తున్నాం. మరి ఆ సాధన చేస్తే ఆ నామం ఏం చేస్తుంది నాకు తెలీదు. ఆ నామం చాలా గొప్పదని నాకు తెలుసు. మరి ఏం చేయాలి ఆ గొప్పదైనటువంటి నామాన్ని? విద్యలో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏంటి అంటే, దాచుకుంటే పాడైపోతుంది. 10 మందికి చెప్తే వాడికి వచ్చినా రాకపోయినా నీకు వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మొన్న నేను గమనించాను ఈ విషయం. నేను 4 ఏళ్ళు అయింది సిద్ధికి వెళ్ళాక రిజైన్ చేశాను. నేను బైకెమిస్ట్రీ అంతా గుంట గట్టికట్ట వాయించేసింది ఎంఎస్సీ బైకెమిస్ట్రీ. మొన్న మా తమ్ముడు కూతురు వచ్చి, సావు అంటే పెద్ద నాన్న అని అర్థం హిందీలో, సావు నాకు కొంచెం ఈ బైకెమిస్ట్రీ అర్థం అవుతుంది చెప్పండి. మామూలుగా అయితే నేను ఎలా చెప్పగలగాలి? సత్య పుస్తకం చెప్పేస్తా. చెప్పలేకపోయా, ఎందుకు చెప్పలేకపోయా? చచ్చిపోయింది. భావార్థమవుతుంది కదా. ఇంకేత ఈ సాయి నామము మీరు ప్రపంచానికి ఎంత అందజేస్తే అంత మీకు పలుకుతాడు. మీరు ఇంట్లో చేస్తే ఏమీ లాభం లేదు అది గుర్తుంచుకోండి. పాయింట్ అర్థమైందా? ఇందాక నేను చెప్పిన ఉదాహరణ మీకు అది అర్థం కాకపోతే నేనేం చేయలేను. అంతేత ఆ నామము బయటికి వెళ్ళాలి, ప్రపంచానికి వెళ్ళాలి, గోడ దాటి వెళ్ళాలి. గోడలు అడ్డంకుల్లాగా ఉంటాయి. ఎంత గోల జరుగుతున్నా తలుపులన్నీ వేసేసుకుంటే బయట గోల వినిపించదు కదా. అంతేత మీరు ఇంట్లో ఎంత ఘోష పెట్టినా లాభం లేదు. ఘోష ఎక్కడ పెట్టాలి? పెట్టండి ఘోష, పద్ధతిగా పెట్టండి. మీరు నడుస్తున్నారు కదా అని ట్రాఫిక్ అంతరాయం కలగజేశారనుకోండి, సాయి నవ్వుకుంటాడు ఇదా నేను చెప్పింది. సింగిల్ లైన్ లో పక్క నుంచి వెళ్ళొచ్చు కదా. ఇవాళ ఎన్నిసార్లు నా దగ్గర ఉన్న 5 గురే ట్రాఫిక్ అంతరాయం కుయ్యి 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 అంటున్నాడు. వీళ్ళు సాయి భజనలో మస్తు మస్తు ఏమో పద్ధతిగా. చేత రేపు 2 రోజులు ఇంకా ఉంటా కదా, రేపు అది నేర్చుకుందాం. దానికి మీరు ఇష్టపడలేదనుకోండి అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు ఆధ్యాత్మిక నేర్చుకోవాలలేదు. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే లాభం లేదు. నేను చెప్పిన దాంట్లో మీరు చూడవలసింది ఒకటే, ఈ వ్యక్తి చెప్తున్నది లాజికల్గా కరెక్ట్ అవునా కాదా, హేతుబద్ధంగా ఉన్నదా లేదా, శాస్త్ర ప్రమాణాలు దానికి ఉన్నావా లేదా. నేను ఇస్తున్నా కదా మీకు శాస్త్ర ప్రమాణాలు. ఎవరు పెద్ద ఉదాహరణ దానికి? హనుమంతుడే. త్రేతాయుగం అయిపోయింది, నాయనా నువ్వు కలియుగాంతాల తర్వాత భవిష్యత్ బ్రహ్మ అవుతావు నువ్వు, మరి అంతవరకు ఏం చేయాలి హనుమంతుడు గారు? నోరు మూసు కూర్చోలేదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన తత్ర తత్ర కృత మస్త కాంజలిం బాష్ప పూరిత లోచనం. ఎందుకుట ఎక్కడ రామనామం జరిగితే అక్కడ ఎందుకుట ఆయన రాదా? ఆయనకి రాముడు అంటే తెలియదా? రామభక్తి లేదా? మీకు ఉదాహరణ అర్థమవుతుందా? ఎక్కడైనా రామ అనే పేరు వినిపించగానే పాపం ఆయన అక్కడికి వెళ్ళిపోతాట, కూర్చుంటాట, ఆ భజనలో మనకంటే ఎక్కువగా ఆనందిస్తాట. ఎంత ఎక్కువగా ఆనందిస్తాడంటే రాముడి మీద ప్రమాదం వచ్చినా రామనామం భజన జరుగుతూ ఉంటే, లౌకిక సినిమా చూసారా? హనుమంతుడు విజృంభిస్తే ఆ పిల్లలకి తెలిసిన ట్రిక్ మీకు అర్థం కాలే. హనుమంతుడిని లొంగదీయటానికి ఏంటి పెద్ద గొప్ప ఇది? రామనామం. మరి సాయిని లొంగదీయటానికి సాయినామం. మరి ఆయన లొంగదీసే సాయినామాన్ని మీరు ఇంట్లో చేసుకుంటే విండి. ఆయన పాయింట్ అది, ఆయన వచ్చింది అందరి కోసం, నీ కోసం కాదు. అంచేత నువ్వు నిరూపించాలి నీ నామాన్ని. నేను ప్రపంచానికి ఎలా విస్తృతి చేస్తావు? ఆవిడైనా వింటే కదా అంటావు. వింటే ఏంటిట? నువ్వు చేసుకుంటూ పో, రోడ్ల మీదే చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడో గురువారం నాడు కాదు, పల్లకి సేవ రోజు జరగాల. మరి ఆ దమ్ము ఉన్నటువంటి, ఆ బాధ్యత అర్హత జ్ఞానము ఉన్నటువంటి శిష్యులు అన్నాలు భక్తులు అన్నాలు, మాకు టైం ఉండదండి. నా బాధ గుర్తు, ఒంగోలుకి మా గాయత్రి అనుగ్రహ పీఠానికి ఒక ఆవిడ మెడ్రాస్ నుంచి వచ్చింది. 9 రోజుల క్యాంప్ ఈ క్యాంపే, రామనవమి క్యాంప్. సరే, మేము 3 రోజులే ఉండగలను మాస్టర్, 3 రోజుల తర్వాత ఉండలేము. ఎందుకు? మా వాళ్ళకి పరీక్ష. ఏం పరీక్ష? ఎల్కేజీలో అదేదో చేస్తుంటారు, దానికోసం రామనవమి ఉత్సవాలు దూరం వెళ్ళిపోయింది. రైతా తప్ప నేను అది ప్రశ్నించటానే. మీకు ఏది ముఖ్యం అనిపించింది అది అర్థం చేసుకోండి. మీకు ఈ రామనవమి ఉత్సవాల కంటే ఎల్కేజీ ఎక్కువైందా లేదా? మీ చేతలు చెప్తాయి మీరేం చేస్తున్నారో, దేని మీద మీకు భక్తి ఉన్నదో. 5 నిమిషాల తక్కువ ఆరికి క్లాస్కి రావాలి. ఎన్ని గంటలకు వచ్చారు? కానీ నేను రావటం ఎందుకు ఆలస్యం అయింది? సాయి పని చేస్తున్నా, నేను ఎక్కడుంటే అలాగే చేస్తా. మీకు చెప్పింది నేను చెయ్యకపోతే మీరు నన్ను అడగాలి, ఏమయ్యా నువ్వు మాకింత చెప్పావు, నువ్వేం చేస్తున్నావు, నేను ఇంట్లో లేదు, ఏం చేస్తా? నేను నిన్న కూడా నడుచుకుంటూ వచ్చాను నేను ఎండలో. గొప్పని కాదు, నా స్వార్థం కోసం వచ్చాను. నేను సాయి అనుగ్రహం అలా వస్తుంది అని తెలుసు కనుక వచ్చాను. అదేం గొప్పని చెప్పుకోవటం లేదు నేను. మీరు కూడా అలా స్వార్థ పరులు కండి అని చెప్తున్నాను. కానీ మేము కార్ల మీద వస్తాము, మేము అలా వస్తాము, కానీ మేము సాయి భక్తుల. మీరు కారు పల్లకీ సేవలో కూడా సాయి పల్లకీ ఎక్కలేదు, మీకు తెలుసునో తెలీదు. మనం సాయి ఫోటో పెట్టొస్తారు మన గురువు కనుక. కానీ ఆయన ఎవరిది పెట్టుకున్నాడు? ఆయన గురువు పాదుకలు పెట్టుకున్నాడు. ఆ వయస్సులో శరీరం జర్జరం అయిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు అప్పుడు సాయి, మీకు తెలుసునో తెలీదు, గోడ కానుకుని నిలబడ్డాడు. చూసారు అప్పుడు? మరి ఆయన పల్లకి సేవలో అలా జరుగుతూ ఉంటే మనము ఏంటి ఇదంతా? ఇందుకు ఇదంతా మీకు ఎవరు చెప్పలేదు ఇది విషయాలు. చెప్పుంటే నేను గ్యారంటీగా చేసి ఉండేవారని నా నమ్మకం. చెయ్యకపోవచ్చు కూడా, దాన్ని నేనేం చేస్తాను. ఇంకైతే వీటన్నిటికంటే కూడా సాయి ఒక మాట అనేవాడు, టైం రావాలి అంటే టైం రావాలి అని నిద్రపోమని కాదు, ప్రారంభం నెత్తికెక్కి కొడుతూ ఉంటే మంచి వినాలనిపించదు. అప్పుడేం చేయాలి మీరు? మాస్టర్ చెప్పారు కనుక ఏమైనా నేను చేస్తాను. మీకు తెలియదు నన్ను ఎంతమంది ఆపుతారో మా వాళ్ళు. మాస్టర్ మీరు చాలా నీరసంగా ఉన్నారు, మీరు రాకండి మనిషి అన్న వెనకాతలు 2 కార్లు వేసుకొస్తాడు. నిన్న 2 కార్లు నా వెనకాతలు వస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? నాకున్న శారీరక స్థితిలో డాక్టర్లు నడవద్దు మెట్లెక్కొద్దు అన్న స్థితిలో నేను నడుచుకుని వస్తుంటే ఎందుకు అది చేయగలుగుతున్నా నేను? అనుగ్రహం. ఆయన నడిపించలేకపోతే పడిపోతావు. ఎప్పుడో డాక్టర్లు ఎప్పుడో చెప్పారు నువ్వు పడిపోతావు, అసలు మెట్లు ఎక్కకూడదు, నువ్వు తల వంచకూడదు. అసలు నేను తల వంచనండి ఎవరికి, సాయికి తప్ప. అసలు తల కూడా వంచదు, తల గబుక్కుని తిప్పద్దు, ఇలా తిప్పాలి. హీరోయిన్ తిప్పుతుందే అలా, ఎందుకంటే నేను గబుక్కుని తిప్పితే తల తిరిగిపోయి పడిపోవచ్చు. వాళ్ళు చెప్పింది అది, నాకేం లేదు బాధ లేదు, నీరసం ఉంటుంది, వేరే విషయం. బాధ ఉన్నప్పుడు శరీరగతమైన బాధలు ఉంటాయి కదా. పాయింట్ అర్థమైంది ఎందుకు చెప్తున్నాను, యూ హ్యావ్ టు రివోల్ట్. శరీరానికి లొంగినటువంటి వ్యక్తి ఏ విద్యకి అనరుడే, ఆధ్యాత్మిక విద్య సంగతి వదిలేయండి. చేత మీరు ఈ రెండు రోజు అందులో ఈ మూడు రోజులు అద్భుతమైనటువంటి రోజులు. సమాచారానికి ఈ డేట్ ఇచ్చినప్పుడు కానీ ఇది కూడా నాకు తెలియదు, ఇది గుడ్ ఫ్రైడే అని నా దగ్గరికి వచ్చినప్పుడు నా నోటికి వచ్చిన డేట్ చెప్తూ ఉంటానండి. తర్వాత చూసుకుంటే ఏమవుతుందంటే చాలా ముఖ్యమైన డేట్స్ అయిపోతాయి. మరి ఆ మూడు రోజులు ఏ మూడు రోజులు? తని బతికిపోయేటటువంటి రోజులు. ఎవరు? ఒకడు జీసస్ క్రైస్ట్, ఇంకోడు సాయి. ఇంకా మీరు అవ్వలేరా? మీరందరూ అవ్వలేనటువంటి ఆ సాధన మనకెందుకు? ఎందుకు చేశారు సాయి? ఆయన ఉద్దేశం ఏంటంటే మనం కూడా అది చేయవచ్చు. కఠోపనిషత్తులో ఆ విద్య ఉన్నది, దాన్ని నచికేత విద్య అంటాం. కానీ ఆ నచికేతాగ్ని పేరుతో అది ప్రసిద్ధి అవుతుంది అని యముడు నచికేతుడికి అక్కడ చెప్తాడు. కథ తెలుసు ఎవరికైనా? మీకు తెలియకపోతే తెలుసుకోండి. కఠోపనిషత్తులో ఏమవుతుందంటే ఒక ఋషి సర్వజిత్ యజ్ఞం చేస్తాడు. సర్వజిత్ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆవులన్నింటినీ దానం చేస్తూ ఉంటాడు. సర్వజిత్ యజ్ఞం చేయాలి అంటే సర్వము దానం చేయాలి. నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో అది దానం చేయాలి. నువ్వు బిజినెస్ చేసి కోట్లు సంపాదించాలి అనుకుంటే మొట్టమొదట లక్షలు నువ్వు పెట్టుబడి పెట్టాలి. అంతే కదా, నేనేం పెట్టుబడి పెట్టాను, నాకు వచ్చేయాలి అంటే రాదుగా. అంచేత ఆ సర్వజిత్ యజ్ఞంలో కఠోపనిషత్తులో జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. ఆ తండ్రి అన్నీ ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేస్తూ ఉంటే తన కొడుకును కూడా ఇవ్వాలి ఎవరికో. కానీ కొడుకు మీద ప్రేమ కదా, ఆయన ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. కానీ కొడుక్కి తెలుసు, నా నాన్న సర్వజిత్ యజ్ఞం చేస్తున్నాడు, నన్ను ఎవరికి ఇవ్వకపోతే విద్య ఫలితం పూర్తిగా రాదు. మరి ఇంత కష్టపడి చేసిన యజ్ఞం ఏం లాభం అని కొడుకు తండ్రికి ఎక్కడ సంపూర్ణమైనటువంటి లాభము దొరకదో అని చెప్పి నన్ను ఎవరికి ఇస్తాం, నన్ను ఎవరికి ఇస్తాం, నన్ను ఎవరికి ఇస్తాం అని వెంటబడి వేధించటం మొదలెడితే, ఈ వేధించడం మొదలెడితే తండ్రి ఏంటి, విసిగెత్తి నేను మృత్యుకి ఇస్తున్నాను అన్నాడు. త్వరగా అన్నట్టు అనమాట. ఇష్టంకి ఏమనలే ఆయన, విసుగుతూ అన్నాడు. అరే చంపేస్తానని ఎంతమంది అన్నాం మనం? అంటే చంపేస్తావా, చంపాలని ఉందా మనకి? అంటా అంతే. కానీ ఆయన ఋషి, ఋషి మాట పొల్లు పోకూడదు. ఇంకా కొడుకు ఏం చేశాడు, మృత్యుకి ఇస్తానన్నావు కదా అని మృత్యు దగ్గరికి వెళ్ళాడు. మూడు రాత్రులు అక్కడ ఉన్నాడు, సరే తిరిగి వస్తున్నాడు. అదేగా ఏం చేసింది కూడా జీసస్ క్రైస్ట్ చేసింది కూడా. ఇంకా చాలా మంది చేశారు అదే పని. జిల్లెలో మూడు అమ్మ ఆ పని చేసింది మనం గమనించాం. గుంటూరులో ఎవరైనా నల్లమస్త, ఆయన చేశాడు ఆ పని. ఆధ్యాత్మిక విద్య అందరిది ఒకటే, మీరు పేరు ఏం పెట్టుకున్నా. అంచేత మృత్యు దగ్గరికి వెళ్ళి ఈయన తిరిగి వస్తున్నప్పుడు ఏంటో చెప్తూ మర్చిపోయాను. నచికేత ఆగింది. అంచేత ఆ నచికేతుడు యముడు దగ్గర ఈ మృత్యువుని గెలిచే విద్య నేర్చుకుని తిరిగి వస్తున్నప్పుడు ఆయనకి ఏం చెప్పాడో తెలుసా? ఈ మృత్యువుని జయించేటటువంటి ఈ విద్య రాబోయే రోజులలో నీ పేరుతో ప్రసిద్ధికెక్కుతుంది. ఏ పేరుతో ప్రసిద్ధికెక్కుతుంది అంటే అక్కడ రాసుకున్నది ఏంటంటే నచికేతాగ్ని అని. కానీ ఇప్పుడు అదే సాయి ధునిగా ప్రసిద్ధి చెందుతుంది. ధుని లేకుండా మీరు సాయిని ఊహించగలరా? మరి అర్థం అవుతోందా, సాయి ఏం ప్రతిష్ఠించడానికి భూమి మీదకి వచ్చాడు, మానవ జాతికి ఏం అందించడానికి వచ్చాడు? మృత్యువుని దాటండి, మీరు అమరులు, మీరు సావరు. దీనికి మొట్టమొదటి కండిషన్ నేను చెప్పింది ఏంటంటే సాయి నామము చేసుకుంటూ దేవాలయానికి రండి మీ ఇంటి నుంచి. మొహమాట పడకండి, సిగ్గుపడాల్సిన అవసరం ఏంటి? వెధవ పాటలు పాడుకుంటూ సిగరెట్లు తాక్కుంటూ పిచ్చి వేషాలు వేస్తూ రోడ్డు మీద నడిచేవాళ్ళు ఉంటే ఓ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మీకు నమ్మకం ఉన్నటువంటి నామాన్ని మీరు ఉచ్చరించలేకపోయారు అంటే మీ నమ్మకం ఎంతదో మీకే అర్థమైపోయింది. అంటే మీరు ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరి సాయి గుడికి వచ్చినా నామంతో రండి. సాయి నామం స్పష్టంగా వచ్చాను. కబుర్లు చెప్పుకుంటూ వస్తారు కదా, బిగ్గరగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్లేవాళ్ళు ఎంతమంది లేరు. సాయినామం చేసుకోండి. మొదటి పాయింట్ అర్థమైంది కదా. రెండవ పాయింట్, ఖండయోగం నేర్చుకోండి. ఈ ఖండయోగంలో ఒక పాయింట్ చెప్పాను నేను, మీ కోరికలన్నీ తీరటానికి మీరు ఏమీ చేయక్కర్లేదు. ప్రతిరోజు సాయి ముందు మీరు కూర్చుని సమంకాయ శిరోగ్రీవం ధారయం నచ్చడం. 6 నెలలు ఈ సాధన మీరు చేసి చూడండి. జరగకపోతే మనం కేసేద్దాం. ఎవరి మీద? నా మీద వేయద్దబ్బా, కృష్ణుడి మీద వేద్దాం. ఆయన రాశాడు భగవద్గీతలో, సమంకాయ శిరోగ్రీవం ధారయం నచ్చడం స్థిర సంప్రేక్ష నాస్తికాగ్రం సం దిశానవలు. ఎటు చూడకుండా మీలోకే పద్మాసనంలో వెళ్తుంది. ఇది కదపగలగాలి ఈజీగా. ఒక రోజులో రాదుగా, రాదు కనుక మానేద్దామా? మరేం చేద్దాం? మర్చేయండి. మళ్ళీ ఎప్పుడో ఏంటి, ఇప్పుడే రేపు ఏ పరిస్థితి ఉంటుందో, నేర్చుకునేది ఏదో తక్షణం నేర్చుకోండి. వేయగలిగే వాళ్ళు చాలా మంది వేసేయగలరు, భారతీయులు వేయగలరు, విదేశీయులు అసలు వేయగలరు. ఎంతసేపు కూర్చుంటారు, కూర్చోండి స్థిరంగా. తర్వాత ఏం చేయాలి మీరు? సమంకాయ శిరోగ్రీవం, ఇది సమానంగా ఉంది కదా, ఇది మీరు పైకి లాక్కోవాలి ఇలాగా. అంటే మిమ్మల్ని తల పైకి ఎత్తి, అంటే మీ బరువు దీని మీద పడకూడదు, మీరు పైకి లేవాలి. పాయింట్ అర్థమైంది. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను పైకి లేవటానికి? లేవలేదు, లేవలేను, కానీ నా ప్రయత్నం ఎలా ఉంది అర్థమైంది. అంటే ఏంటి, మీ వెన్నుపూస స్ట్రైట్ అయిపోతుంది, వెన్నుపూస మీద బరువు పడకూడదు. ఏ డాక్టర్ నేను అడగండి, వెన్నుపూస మీద బరువు పడకుండా పొద్దున్న 20 నిమిషాలు సాయంత్రం 20 నిమిషాలు కూర్చున్న వాళ్ళకి రోగాలన్నీ పోతాయి. రోగాలన్నీ ఎందుకు వస్తాయంటే వెన్నుపూస మీద బరువు పడతామండి. ఒకడు కాలికి దెబ్బ తగిలింది, ఎప్పుడు కాలు నిప్పెడుతుంది, డాక్టర్ ఏమంటారు అంటే అది అంతే. వాళ్ళని చెప్తే చేయట్లేదు, వాళ్ళు చదువుకున్న విద్య అంతే చెప్పింది వాళ్ళకి. కానీ ఇలాగ కూర్చోగలిగితే, ఇలా కూర్చోవటంలో అర్థమైందా పాయింట్ ఏంటంటే, మీరు పైకి లేవాలి, అది మర్చిపోతారు ఆసనంలో. వెన్నుపూస బరువు అలా దాని మీద పడేయటం కాదు, రైట్? అలా కూర్చుంటే ఏ రోగమైనా నయం అయిపోతుంది. శ్రీకృష్ణుడు త్రివక్ర పేరు విన్నారా మీరు? కుబ్జ, కంసుడికి కుబ్జానా? మహాభారతంలో హిందీ పేరునే నాకు వచ్చు కుబ్జే కదా, 3 చోట్ల వంకరగా ఉంటుంది. ఆయన ఇలా అన్నాడు, స్ట్రైట్ అయిపోయింది. అలాగే ఇలా స్ట్రైట్ గా కూర్చోగలిగేవాడు, ఎవడి చేతిలో పట్టి ఇలా అన్నా వాడి రోగాలు పోతాయి. సాయి యొక్క మ్యాజిక్ అది, కూర్చోటంలో ఉన్న మ్యాజిక్ నేర్చుకుండదు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర కూర్చుండి. ఇంకా మీకు నచ్చిన నామం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటారు, ఓం సాయి నాదాయ నమ అంటారు. ఆ సాయి అన్నవస్త్రదాయ నమ అంటే మీకేదో ఉంటుంది కదా, ఈ బాధ పోతే బాగుందండి. ఆ బాధకి తగిన నామం పట్టుకోండి, కూర్చుని అనుకోండి. మనమే అందాం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని 5 నిమిషాలు అందామా? మరి ఎవరో ఒకళ్ళు అనండి. నేను టైం చూడండి, మీరే టైం చూస్తే ఖచ్చితంగా 5 నిమిషాలు ఆపేయండి. మీరు 1 నిమిషం పైకి లేస్తున్నారా అన్నట్టు, అంటే వెన్నుపూస మీద కానీ దీని మీద కానీ మీ బరువు పడకూడదు. మొదట్లో మీకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇలా కూర్చోగలగటం నుంచుంటే మొట్టమొదట ఆడవాళ్ళకి నేను చెప్పేటటువంటి పాయింట్ అర్థం చేసుకోండి, మీరు ఎంత తిన్నా లావు పెరగరు, సన్నబడతారు. కానీ 2 రోజులు చేసినాక ఏమవలేదు మాస్టారు, మీరు కనీసం 6 నెలలు చేయాలి. ఇది పొద్దున్న 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు, ఇది అర్థమైంది కదా. చేతులు ఎడం చేతులు కుడి చేయి పెట్టుకుని కళ్ళు మూసేసుకోండి. ఇంకా చప్పట్లు ఇప్పుడొద్దు, తర్వాత చెప్తాను నేను చప్పట్లు ఎప్పుడు కొట్టాలో. కానీ ఆ మంత్రాన్ని స్పష్టంగా, ఆ మంత్రమే అసలైన శక్తి. నేను ఎన్ని లెక్చర్లు కొట్టినా ఏమి కొట్టినా, నేను కనుక మీకు ఆ నామము యొక్క శక్తిని మీ బుర్రలోకి ఎక్కించేయగలిగితే చేత నామే గొప్పది. చేయండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. Oh, my God. అలాగే కళ్ళు ముసుకుని ఒక్క నిమిషం కూర్చోండి, ఏమీ ఆలోచించకుండా. అర్థమైంది కదా, ఇలా కూర్చొని ఈ కూర్చోటన ఉన్న పాయింట్ అర్థం చేసుకోండి. మీ శరీరం యొక్క బరువు దీని మీద పడాలి. అంటే ఒక కోటు హ్యాంగర్ హ్యాంగ్ చేస్తానే, హ్యాంగర్ ఇలా ఉంటుంది చూసారా, దాని కోటు తొడుగుతాం. హ్యాంగర్ అంటే అర్థమైంది కదా, కుక్క ఉన్న హ్యాంగర్ కాదు, ఇలా ఉండి అర్థమైందా, దాని కోటు తొడిగితే ఎలా ఉంటుందో మీ శరీరాన్ని అలా తొడిగారనమాట, ఈ ఎముకలకి ఈ వెన్ను కూర్చొని. అంచేత కోటు బరువు దేని మీద పడుతుంది, ఎక్కడ పడుతుంది? అలా కూర్చోవటానికి ట్రై చేసుకోండి. రెండు మూడు రోజుల్లో మీకు అర్థమైపోయాక ఇది బాగా చేయగలిగేటటువంటి వాళ్ళు ఆహార నియమాలు కరెక్ట్ గా పాటిస్తే గాల్లో తేలుతారు. ఆహార నియమాలు పాటించాలి, అంతకంటే ఇంకా దాన్ని మెడిటేషన్ అంటూ అందులో పెద్ద మ్యాజిక్ ఏం లేదు. వాడు లేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా, మనం ఏం చేస్తున్నాం, మన శరీరం బరువు అంతా దీని మీద పెట్టడానికి ట్రై చేస్తున్నాం కదా. ఇలా చేయగా 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 ఆరు నెలల లోపల ఏమవుతుందంటే కిందకి వెళ్లే అపానం అయ్యి పైకి వెళ్ళటం మొదలు పెడుతుంది. దాంతో అదే నువ్వేం చేయక్కర్లే, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇలా ఉండటం పైకి లేదు. ఇది సాయి ఎక్కడ చేశాడు, సాయి చరిత్రలో ఎక్కడ చదివారా మీరు, జవాబు చెప్పండి. వేప చెట్టు కింద చేశాడా? కాదు కాదు, ఆయన తేలేడు, గాల్లో తేలేడు. ఆయన చాలా మంది కళ్ళారా చూశారు ఆ లీల, చదివారా ఎప్పుడైనా మీరు? చదవలేదా? చదువుతారు మీరు. పారాయణ ఇప్పుడు అయిపోతుందా? ఎప్పుడు ఒప్పుకున్నాను, వల్లక్ష్మి గారు చెప్పారు, లేకపోతే నారాయణ స్వామి చెప్పాడు, నేను ఒప్పేస్తున్నాను. ఎప్పుడవుతుందా పేజీఎం చదవడే తప్ప. మీకు గుర్తుందా, ఆయన ఒక అతి సన్నని బల్ల మీద పడుకునేవాడు. ఆ బల్లకి రెండు వైపులా దీపం ఉండేది, అతి సన్నని దారంతో పెట్టారు. ఆయన ఎలా ఎక్కేవాడో ఎలా దిగేవాడో ఎవరికి తెలియదు. ఆ లీల చూడటానికి చాలా మంది వచ్చారు అన్న లీల చదివారా? మరి ఆ లీల ఎలా తీశాడని ఆయన ఎలా ఎక్కాడనుకుంటున్నారు మీరు? మీరు అలా ఎక్కొచ్చు అంటే మరి ఆ లీల కోసం చేయకండి. ఈ మ్యాజిక్ చేయటానికి కాదు ఇదంతా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది ఒక అద్భుతమైనటువంటి విద్య. అప్పుడు ఈ లావులు అవి ఏమి ఉండవు. ఈ డాక్టర్లకి ఫీజు ఇచ్చుకోవటాలు అదంతా సాయికి ఇచ్చుకుంటే అంతకంటే బాగా నయం చేసేస్తాడు. కానీ సాయికి ఇచ్చుకుని నువ్వు తిండి తింటూ కదలలేని ఎంత లావుగా ఉన్నా శరీరాన్ని వెళ్లాడు తీయటమేగా, దేనికి వెళ్లాడు తీయాలి? దీని మీద ప్లస్ వెన్నుపూస. ఈ వెన్నుపూస ఇది చూస్తే అది క్రాస్ లాగా అనిపించదంగా, క్రాస్ అయ్యా సిలువేగా, ఈ సిలువ ఎక్కాడు దీని ఈ క్రాస్. సరే అది ఒక పాయింట్, అది గుర్తుంచుకోండి. అది అంచేత ఈ సాధనా విధానం మీకు అర్థమైంది కదా. మొట్టమొదటిది ఏంటంటే గుడికి వచ్చినప్పుడు నామ జపము చేసుకుంటూ రండి, గ్రూప్ గా రండి, సిగ్గుపడకండి. మంచి పని చేయడానికి సిగ్గు ఉంది కదా. చెడ్డ పని చేస్తూ ఉంటే మీరు తల దాచుకోవాలి, కానీ ఓ మంచి పని చేస్తూ ఉంటే హాయిగా మీసాలు తిప్పుకుంటూ సాయినామం చేసుకుంటూ రండి. మీసం లేకపోతే కనీసం ఒక బజార్లో దొరుకుతాయి కదా, ఓ మీసం పెట్టేసి తిప్పుకుంటూ వచ్చి ఇక్కడ వచ్చాక మీసం తీసింది మీ ఇష్టం. మాస్టర్ మీసం తిప్పమన్నారు అని మీసం పెంచుకుందా పెంచుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. కానీ పాయింట్ అర్థమైందా? అది మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి తప్ప సిగ్గుగా ఫీల్ అవ్వకూడదు, అందుకు చెప్తున్నాను. ఇది అర్థమైంది కదా. పొద్దున్న 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు ఒకే టైంకి కనుక మీరు చేయగలిగితే ఇది అర్థమైంది. ఎలా చేసుకోవాలో కానీ ఒక చిన్న మార్పు ఏం చేస్తామంటే ఇక్కడ అయితే ఇలా చేశాం కానీ అది సాయి పట్టడానికి ఎదురుకుండా కూర్చుంటారు. మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు సాయి పట్టానికి ఎదురుకుండా కూర్చునే సాయి పట్టం ఇలాగే ఉంటుంది కదా, ఎలా ఉంటుంది ఈ వేళ్ళు దీని మీద ఉంటాయి కనిపిస్తాను ఎదురుకుండా. మీరు ఆ వేళ్ళు అవి పెట్టద్దు, కాపీ కొట్టద్దు, అది మీ హృదయంలో దింపుకోండి, పద్మాసనంలో కూర్చోండి, నెప్పెడితే తీసేయండి, మళ్ళీ వేసుకోండి, ఓ 5-6 రోజులు చేసుకుంటే వచ్చేస్తుంది. చేసుకున్నాక నామాన్ని చేసుకుంటూ స్ట్రైట్గా అలా కూర్చోండి 20 నిమిషాల పాటు, చేశాక ఆర్తి చేసి తీర్థం తీసుకుని వదిలి 6 నెలల లోపల మీరు ఏమనుకున్నా జరుగుతుంది, అది ఎంత అసంబద్ధమైన కోరికైనా జరుగుతుంది. కానీ రోజు అనుకోవాలి, రోజు చెయ్యాలి. ఒకరోజు పొద్దున్న 6 గంటలు చేసి, ఇంకో రోజు మధ్యాహ్నం 12 గంటలు చేసి, ఇంకో రోజు ఇంట్లో బంధువులు ఎవరో వచ్చారు, లేకపోతే ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉందండి అంటే నేను క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నాను, లేకపోతే ఏదో స్పెషల్ సినిమా వచ్చిందండి ఇవాళ నా టైమింగ్, మీరు అర్ధరాత్రి 12 గంటలకైనా పెట్టుకోవచ్చు, నాకే అర్ధంతరకైనా ఒకే టైం పెట్టుకోండి, ఒకే టైం తీసుకోండి, రోజులో ఒకే టైం. బెస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆర్తి టైంకి మీరు ఇక్కడ రాగలిగితే బెస్ట్. ఆర్తి జరుగుతూ ఉంటుంది, ఇలా ధ్యానం చేస్తున్న వాళ్ళు పక్కకు కూర్చోండి, ఆర్తి పాడుతూ పక్కకు కూర్చోండి, ఆ రూపాన్ని చూస్తుండే ఎదురుకుండా కనిపిస్తూనే ఉంటాడు, ఆ రూపాన్ని మనస్తుంది, అది చాలా మంచిది. ఇళ్లలో చేయటం కంటే ఆర్తి టైంకి ఇక్కడ, అది ఏ ఆర్తి టైం మీ ఇష్టం. ఇక్కడ ఆర్తి టైమింగ్ పొద్దున్న 8 గంటలకి, పొద్దున్న 8 గంటలకి చాలా మంది రాగలరు. మేము ఎక్కడ వస్తామండి అంటారు, క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు 2:30 మొదలవుతుంది పొద్దున్న. నాకు తెలిసి చాలా మంది 2:30 లేచి క్రికెట్ మ్యాచ్ చూస్తారు, క్రికెట్ మ్యాచ్ పాటు చేయటం లేదనమాట మీకు. నేనేం చేస్తాను, ఇంకా అది మీ మనస్సును లొంగ తీసుకోవాల్సిందేనమ్మా, అదే మా దానికి స్థాయి ఏం చేయలేడు. ఇంకోళ్ళు అన్నారు మా మనస్సును కూడా స్థాయి ఏ మార్చాలి, ఇంకా స్థాయికి ఇదే పని, నువ్వు మారితే ఎంత, మారకపోతే స్థాయికి ఏంటమ్మా, మీరు అదే ఆలోచించుకోండి. మీకోసం కానీ నువ్వు మారిపోతే స్థాయికి ఏమైనా లాభం అనుకో గుదిబండి ఆ స్థాయికి, కొంచెం లాజిక్ అర్థం చేసుకోండి. మిమ్మల్ని చింతపరచడానికి అంటే మిమ్మల్ని ఆయన ఎందుకు మారుస్తాడు, మీరు మారాలి. మీరు మారటానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మారుస్తాడు ఆయన, అందులో డౌటే ఉంది. ఆయన వంత ఆయన చేస్తాడు, ఆయన వంత చాలా బాగా చేస్తాడు ఆయన, ఆయన రెడీగా ఉంటాడు పాపం, ఆవిడ లైన్లో పడతాడు అని ఆయన ఇంత. భౌతిక జగత్తులో మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఇంకా సాయి మా వెంట ఉన్నాడు, సాయిని మేము వదలం. ఎలాంటి కష్టాలు వచ్చినా దానికి ఉంది, కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రాముడికి తప్పలేదు, కృష్ణుడికి తప్పలేదు, ఎవరికి తప్పలేదు, సాయికే తప్పలేదు. ఇంత మన కర్మ ఎప్పుడు కరెక్ట్ అవుతుందో అప్పుడు ఆ కర్మ ఆయన తీసేయగలడు, ఆ నమ్మకం ఆయన మీద ఉంచుకుంటూ ఆ పొద్దున్న 5 గంటలకి, మధ్యాహ్నం 12:30, 12 గంటలకి, సాయంత్రం 6:30, 6:30, 6:30, రాత్రి 8:30 ఏదో ఒక టైం పెట్టుకోండి. అక్కడ నుంచి మేము ఎలా వస్తామండి మా ఇంటి నుంచి, మీరు ఇంజనీరింగ్ కాలేజీకి ఎలా వెళ్తున్నారండి మీ ఇంటి నుంచి, అస్పష్టత. మీకు ఆ భావ తీవ్రత లేదు, లేకపోతే వస్తారు, లేకపోతే ఏం చేయాలి, తెచ్చుకోవాలి. దగ్గరగా ఉన్నవాళ్ళు రాకపోవడం ఇంకా ఘోరం, దూరంగా ఉన్నవాళ్ళ వాళ్ళని నేను కోంపడుతున్నా, దూరంగా ఉంటే ఏంటిట ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడికైనా వెళ్తాను, సినిమా హాల్కి వెళ్తాను లేదా ఏంటి, ఎంతెంత దూరాలు. నాకు గుంటూరులో ఉన్నప్పుడు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా పెద్దనాన్నగారు అబ్బాయి విజయవాడలో సినిమా చూడటానికి వెళ్ళేవాళ్ళు, టైం పెట్టుకోండి. కానీ ఆర్తి టైమే అని కాదు, మళ్ళీ మాస్టర్ ఆర్తి టైం అని చెప్పి మీ వీలు గ్యారంటీగా చూసుకోండి, మీ వీలు చూసుకోవద్దు. నేనే అంటే అంత మూర్ఖుడేం కాదు సాయి, ఆయనకున్నటువంటి విశాల హృదయం మనకి ఎక్కడ ఉంటుంది, కానీ ఆయనకు విశాల హృదయం ఎందుకన్నా అని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం తప్పు కదా. ఈ పాయింట్ అర్థమైంది కదా, ఇంకా మొదట నామజపం చేసుకుంటూ దేవాలయానికి రండి, రెండోది ఇంట్లో కానీ ఇక్కడ కానీ 20 నిమిషాల పాటు స్ట్రైట్గా కూర్చోవడం, స్ట్రైట్గా కూర్చోవటం అంటే లేవటం అన్నది గుర్తుంచుకోండి. అందుకే సాధనా క్యాంపులో అయితే కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించవచ్చు, కానీ నాకు నమ్మకం ఈయన మీద, నేనేంటి చేయించేది ఆయనే లాగిస్తాడు. మీరు కూర్చుంటే కూర్చోవాలి, మీరు 2 నిమిషాలు కూర్చుని అంటే బోర్ కొడుతుంది, విసిగిస్తుంది, కాళ్ళు తిమ్మిళ్ళు ఎక్కుతాయి, ఎక్కనివ్వండి, ఏమవుతుంది. సినిమాల్లో దోమలు అవి కుట్టించుకుంటూ 3 గంటలు కూర్చోటమే, అందులో ఇప్పుడు చాలా మంచి సినిమా ఒకటి వచ్చింది రామ్దాస్, మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గమనిస్తే అందులో సాయి సత్వం పూర్తిగా బాధపడుతుంది, పూర్తిగా బాధపడుతుంది. అక్కడ కూడా 3 రోజుల పాటు ఇప్పుడు నేను చెప్పిన ఉత్థానం ఉంది. ఆ సినిమాలు చూపించాలి, మనం ఆ దృష్టితో చూడడం. ఏం చూడాలో మనకి తెలియదు కదా. ఇప్పుడు ఈ దృష్టితో చూడండి దాన్ని. ఇంకా చెప్పిన పాయింట్స్ గుర్తున్నాయి కదా. సాధన చెప్తున్నాను ఇచ్చేత నా క్లాస్కి వస్తే పెద్ద పెన్ను అది ఎందుకు తెచ్చుకోమంటారంటే ఇది మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాక మర్చిపోతారు. మర్చిపోతే ఎట్ట? ఇంకా మళ్ళా నేను వచ్చినప్పుడు మీరు ఇదంతా చెప్పేది, ఇదంతా చేసా మాస్టారు, ఇదిగో ఇదేదో గ్యారంటీగా ఫలితాలు వస్తాయి మీకు. నాయి దగ్గర ఫలితాలు రాకపోవటం అంటూ ఏమి ఉండదు. రాలేదంటే అర్థం ఏంటి? మీరు చేయలేదని అర్థం. గ్యారంటీ లేదు. అంతే తప్ప మీరు చేశాక మీకు ఫలితం రాలేదు అంటే అసలు సాయి తత్వమే అది కాదు. ఇప్పుడు ఖండయోగం గురించి కాస్త భజన గురించి అర్థం చేసుకోండి. ఈ మొత్తం భజన అనేది కలియుగంలో, త్రేతాయుగంలో, సత్యయుగంలో, ద్వాపరయుగంలో ఏ ఫలితాలు పెద్ద పెద్ద ఋషులు అనేక సాధనలు చేసుకున్నా సాధించలేకపోయారో అది భజనతో వచ్చేస్తుంది. భజన అన్నా నామకీర్తన అన్నా ఒకటే. అంటే అక్కడ పురాణాల్లో ఏం రాసింది అంటే కీర్తన వల్ల కలియుగంలో మీకు లాభం ఉంటుంది, అన్ని లాభాలు వస్తాయి. ఈ కీర్తనం అనేది నిజంగా చెప్పాలి అంటే ప్రాణాయామము. మీరు కీర్తన చేసి భజన చేస్తున్నప్పుడు మీరు భజన చేయటం లేదు, మీరు ప్రాణాయామం చేస్తున్నారు. కానీ ప్రాణాయామం చేసేటటువంటి ఆహార నియమాలు కానీ, ప్రాణాయామం చేయించగలిగేటటువంటి ఋషోత్తములు కానీ, ప్రాణాయామం చేయటానికి అనుకూలమైనటువంటి వాతావరణం కానీ ఈనాడు లేదు. అంచేత మీరు ప్రాణాయామం చేయటానికి ప్రయత్నించగలరు. నా సలహా, మంచి గురువు దొరికి వాళ్ళు మీకు నేర్పిస్తే, నాకు తెలిసి కరెక్ట్ గా నేర్పిస్తున్నది ఒక గ్రూప్ ఉంది సిద్ధ సమాధి యోగ, వాళ్ళ ప్రాణాయామం ఓకే. మీతో చెప్పే కదా అనేక విధానాలు ఉన్నాయంచేత ఒక గురువు మీకు ఏదైనా ఒక ప్రాణాయామం ఇచ్చి మీరు చేసుకోండి అంటే అది ఆపాల్సిన పనిలే. నేను జనరల్ గా చెప్తున్నాను తప్ప మీరు ఆల్రెడీ ఆ మార్గంలో ఉండి చేసుకుంటున్న వాళ్ళు ఈ మాట విని ప్రాణాయామం ఆపకండి. మీరు చేసుకునే ప్రాణాయామం కానీ ఇది కూడా ప్రాణాయామం కలుపుకోండి. ఈ ప్రాణాయామంలో 3 లాభాలు ఉన్నాయి. మొట్టమొదట లాభం ఏంటంటే గ్రహ దోషాలు పోతాయి. జాతకం బాగోలేదండి, ఏం లక్ష్యం వచ్చేసాడండి, ఏంటి అమ్మాయికి ఏంటా గ్రహం, మంగళి, కుజదోషం ఉందండి, పరీక్షకు రాస్తున్నాడండి, మార్కులు రావటం లేదండి, గ్రహదోషాలు ఏమున్నా పోతాయి, ఎందుకు పోతాయి కూడా అర్థం చేసుకోండి. మన శరీరంలో గ్రహాలు ఇక్కడి నుంచి ప్రవేశిస్తాయి. అంటే కొంచెం పామిస్ట్రీ తెలిసి జ్యోతిషాస్త్రం తెలిస్తే అర్థమవుతుంది, తెలియకపోయినా ఏం పర్వాలేదు. ఈ వేలు ద్వారా గురుగ్రహం యొక్క శక్తిధారలు బయటకు వెళ్తూ ఉంటాయి, లోపలికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కిందన గురుగ్రహం, దీన్నే మౌంట్ ఆఫ్ జూపిటర్ అని చెప్తూ ఉంటారు పామిస్ట్రీలో. అంచేత పామిస్ట్రీ కూడా అస్ట్రాలజీ మీదే, పామిస్ట్రీ గీతలు కాదు చూసేది. ఈ గీతలు ఏ గ్రహాల వైపు వెళ్తున్నాయో చూస్తుంది. ఇటువైపు వెళ్లే గీత గురువు వైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్లే గీత శని, ఇటువైపు వెళ్లే గీత ఈ వేలు సూర్యుడు, ఈ వేలు బుధుడు, ఈ బిట్ బుధుడు, ఈ బిట్ చంద్రుడు, ఈ బిట్ శుక్రుడు. గుర్తుంచుకుంటే ఓకే, పామిస్ట్రీ తెలిస్తే. కానీ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే నవగ్రహాలు మీ అరచేతిలో ఉన్నాయి. ఏదైనా ఒక మెషిన్ ని ఆన్ చేయాలంటే మీరు ఏదైనా ఒత్తిడి ఇస్తే మెషిన్ ఆన్ అవుతుందా, లేకపోతే పీకితే ఆన్ అవుతుందా? ఒత్తిడి ఇస్తే ఏమవుతాయి? గ్రహాలని కదులుతుంది. ఏం గ్రహం కదులుతుంది? ఏం కదులుతుంది, మీరు అనుభవాలు అంతే బాధ్యండి. కానీ మరి కొంత రిజల్ట్స్ వస్తున్నాయండి, నామం వల్ల వస్తుంది. నామం కూడా చేస్తున్నారుగా, కానీ ఇంకా అది ప్రశ్న చాలా అద్భుతమైన రావాలంటే ఇది మల్టిప్లై అయిపోతుంది. 9 గ్రహాల యొక్క ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఎర్ర పడిపోతాయి అంతేంది కదా. ఇంకా మొట్టమొదటి ఏంటంటే మీ గ్రహాలన్నీ లైన్లో పడతాయి. ఇంకా మీరు గ్రహాల గురించి ఆలోచించకల్లే, ఇంచేత అనుగ్రహం వస్తుంది. ఎవరి అనుగ్రహం? సాయి అనుగ్రహం. మనం సాయి భజన చేస్తాం కదా, సాయి ఏ భగవంతుడు నామం చేస్తున్నా అనుగ్రహం అంచేత ఈ భజనలో మీరు ఈ చప్పట్లు ఒకటి అర్థం చేసుకోండి. కొట్టండి, మొదలెట్టండి. అయితే
ఎక్కడ కొట్టాలి?
మీకు అర్థం కొట్టాలి, చప్పట్లు మీరు ఎక్కడ కొడితే ఆ చక్రం జాగ్రత్తం అవుతుంది. మీరు ఇక్కడ కొట్టారనుకోండి, కిందవి జాగ్రత్తం అవుతాయి, ఉన్నది పోతుంది. ఇంకా ఇక్కడ కొట్టాలి,
చెవి పైకెత్తు, చేతులు పైకెత్తాలి. చేతులు అలాగే కలిపి ఉంచి దండం పెట్టుకోండి.
తేడా తెలుస్తుంది ఏమైనా? నరాలన్నీ కదిలిపోతాయి. ఒక దెబ్బ కదలకపోతే ఇంకా గట్టి దెబ్బలు కొట్టాలన్నమాట. ఇంతసేపే కాదు మాస్టర్, 2 నిమిషాలు చేయించారా? గంట సేపు కొట్టాలి. భజన గంట సేపు చేయాలి ప్రతి గురువారం. ఇక్కడ భజన జరుగుతుందా ప్రతి గురువారం? అప్పుడు ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి. కింద కాదు, ఎప్పుడు ఎందుకో కూడా చెప్పాను. ఇదేమో ఇడానాడి, ఇదేమో పిండలానాడి. ఏ యోగ విద్య తెలుస్తుంది ఎవరినైనా అడగండి, తెలిసిపోతుంది. ఇడా పింగళా కలిస్తే ఏమవుతుంది? సుషుమ్న. మొత్తం యోగ సాధన ఏంటి? సుషుమ్నలోకి వెళ్ళాలి. అంటే మీకు తెలియకుండా ఈ భజన ద్వారా మీ ప్రాణశక్తి ఎక్కడికి వెళ్తుంది? సుషుమ్నలోకి వెళ్తుంది. అది ఈ కలియుగంలో గొప్పతనం. పూర్వకాలంలో ఆ ఋషులు గంటలు చేయాల్సి వచ్చేది. ఇక్కడ ఇది ఇలా అనగానే మీరు కాస్త గట్టిగా ఇది కొట్టగలిగితే చూడండి, అతుక్కున్నట్టు అవుతుంది. అక్కడ ఇవి రెండు ఎక్కడ కలుస్తున్నాయో అక్కడ దృష్టి తీసుకుని ఒక్కసారి మళ్ళీ తీసేకండి. అక్కడ చూడండి ఏమవుతుందో, ఆ రెండు వీటి మధ్య ఈ రెండు ఇవి ఉన్నాయే, ఏమంటారు వీటిని, అరచేతుల మధ్య ఏం జరుగుతుందో చూడండి. కొట్టి అక్కడే ఉంచేయండి చెయ్య, ఏమవుతుంది మధ్యన? ఏమైనా ఫీల్ అవుతుందా? ఎన్ని రోగాలు పోతాయో, పెరాలిసిస్ ఏమి అవుతాయి, నిమిషాల్లో క్యూర్ అవుతాయి. కానీ ఇలా చేస్తే మీరు మళ్ళా పక్కన పడేసి, కానీ ఇదంతా క్యూర్ అవుతాయని నేను చెప్పాను మీరు విన్నారు అంటే ఏం జరగదు. మళ్ళా ఏం చేయాలి? సాధన చేయాలి, భజన చేయాలి ప్రతి గురువారం ఈ పద్ధతిలో. అంటే ఏంటి, భజన చేసి వచ్చాక ఇంకా ఇంటికి వెళ్ళే ఓపిక కూడా ఉండదు ఇంకా. అప్పుడు కదా చేసినట్టు ఏదైనా ఓ పని చేసామంటే అది పద్ధతి. ఇదేం చేస్తుంది? ఇప్పుడు నేను చెప్పాను కదా, ముందు మొట్టమొదటి జరిగేది ఏంటి అంటే గ్రహస్థితి అనుకూలంగా మారుతుంది. అంతేత మేము సాయి భజనలకు వెళ్ళటం మొదలెట్టాం, మాకు పరిస్థితులు అనుకూలించాయి. ఎందుకు అనుకూలించాయి అంటే గ్రహాలు అనుకూలంగా పడ్డాయి. ఎందుకు పడతాయి? ఇది చేయకుండా కూడా పడుతున్నాయి. పక్కవాళ్ళు చేస్తున్నారు కదా, ఇదంతా గ్రూప్ కదా. ఒకడు సెంచరీ కొట్టి ఒకడు జీరో కొట్టినా మ్యాచ్లో గ్రూపేగా. అంతేత సామూహికంగా చేయమనేది అందుకు, ఏ ఒక్కడు కరెక్ట్గా చేసినా అందరూ లైన్ పడుకుతారు. గ్యారంటీగా వస్తుంది, ఈక్వల్గా వస్తుంది. ఈక్వల్గా వస్తుంది అన్నది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓ 10 మంది 10 కొవ్వొత్తులు తీసుకుని వచ్చారు, వెలుగుతున్న కొవ్వొత్తులు తీసుకుని వచ్చారు. తొమ్మిది ఆరిపోయాయి. అంటే 9 మంది వస్తున్నప్పుడు దారిలో ఆరిపోయాయి, ఒక్కడ కొవ్వొత్తి తెచ్చారు. 10వ వాడు తెచ్చిన కొవ్వొత్తి ఉంది. ఈ కొవ్వొత్తి 10వ వాడికి మాత్రమే వస్తుందా, అందరికీ వస్తుందా? ఇది దివ్యత్వం కదా, దేవత్వం ఇది. అంతేత అందరికీ వస్తుంది. అందరికీ వెళ్ళిపోతుంది కదా అని వాడికి ఏమైనా తక్కువ వస్తుందా? అంటే వాళ్ళేం బెంగ పెట్టుకోక్కర్లేదు, అమ్మో నా నా జ్యోతి వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ ఇంట్లోనే ఉన్నారనుకోండి ఏమవుతుంది? గ్రూప్ అది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. కానీ అందరూ పద్ధతిగా చేశారనుకోండి, మరి 10 కొవ్వొత్తులు వెలిగితే అద్భుతమైన వింతలు వస్తుంది. అర్థమవుతుంది కదా? ఇంకా 2వ లాభం ఏంటి అంటే, మీరు కరెక్ట్గా చేసుకోలేకపోయినా ఫలితం వస్తుంది. అయితే ఎప్పుడు భజన మిస్ అవ్వకండి. ఇంకో ఊరు వెళ్తే అక్కడ మీరు భజన పెట్టండి. ఎవరు రారండి? ఇంకోళ్ళ కోసం చేస్తున్నాం మనం, నా కోసం చేసుకుంటున్నాం. వస్తే వస్తారు, లేకపోతే లేదు. పాయింట్ అర్థమైనా? ఇంకో ఊరు వెళ్తే ఏం చేయాలని అడుగుతారు. ఇంకో ఊరు వెళ్తే భోజనం చేస్తావా చేయవా? ఒక్కడ నన్ను అడగలేదు. మీ ఇంట్లో రోజు భోజనం చేస్తామండి, ఇంకో ఊరు వెళ్తే భోజనం చేయాలా వద్దా? నన్ను అడగటానికి భయపడతారు కూడా. ఇంకేంటనే బయట వద్దన్నాను అనుకో, చాలా ఇబ్బంది పడతాను. భజన కానీ నామజపం కానీ ఈ కూర్చోవటం చెప్పాను కదా, ఈ కూర్చోవటం మళ్ళా రేపు ఇంకొంచెం వివరించి చెప్తాను. నేను మొదటి రోజే అంతా చెప్పేస్తే మీకు గుర్తు ఉండదు, చేసుకోవటం కష్టం. కానీ నా కోరిక అర్థమైంది కదా, చెప్పింది మీరు ఆచరణలో పెట్టేయాలి. నామజపం చేసుకుంటారండి వెళ్తున్నప్పుడు, చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ అది చెప్పలేదు మాస్టారని కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళండి. మీరు సిగ్గుపడకండి, చూడండి ఏమవుతుంది. అలా చేసినటువంటి వాళ్ళ జీవితాల్లో వాడెవడో ఏదో అనుకుంటాడని నువ్వు కష్టం కరెక్టే చేయలేదు అనుకో, నీకే కదా నష్టం. పక్కవాడు ఏంటి, పక్కవాడు నీకే హెల్ప్ చేయడు, అది గ్యారంటీగా హెల్ప్ చేయడు. అంతే. రెండో లాభం ఏంటి, భజనలో మీరు వ్యక్తిగతంగా కరెక్ట్గా చేయకపోయినా అందరికీ మంచి ఫలితాలు వస్తాయి. మూడో లాభం ఏంటి అంటే, చాలా అద్భుతమైనటువంటి లాభం ఏంటి అంటే, అసలు మానవ జాతి మారిపోతుంది. అది మీరు ఆలోచించాలి, అది మీరు చేయాల్సిన పని కాదు. సాయి చూసుకుంటాడు మీరు చేసిన భజన యొక్క ఫలితాన్ని మానవ జాతిని మార్చడానికి ఎలా ఉపయోగించుకోవాలో అన్నది సద్గురువులు చూసుకుంటారు. అంటే అది ఎలా ఉంటుంది అంటే, మనం ఇంజనీరింగ్ చదువుతున్నాం, మన కోసం చదువుతున్నాం. కానీ మనం ఇంజనీరింగ్ చదివే కదా ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికో ఉపయోగపడుతుంది. నీకు తెలుసా, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తావు, ఏ కంపెనీకి నీ సేవలు అవుతుంది నీకు తెలియదు కదా. కానీ అది ఉపయోగపడుతుంది కదా, వాడికి ఉపయోగపడకపోతే అసలు నీ చదువు వేస్ట్. అలాగే నీ భజన కూడా ఖచ్చితంగా మానవ జాతికి ఎక్కడో అక్కడ ఉపయోగపడుతుంది. అది మనం ఈ రేపు ఎల్లుండిలో తెలుసుకుంటాం. సరేనా, అంచేత మీరు రేపు కాస్త ముందే రండి. నాతో పాటు వచ్చేవాళ్ళు కాస్త పావుతకో వారికే మొదలెట్టాలి. మనకి 10-15 నిమిషాలు పట్టింది ఇవాళ రావటానికి. అందరూ నా దగ్గరికి ఏం వచ్చేయాలి, మీల నుంచి మీరు భజన చేసుకుంటారండి. నా దగ్గర నుంచి వస్తారు ఓకే, సాయి విగ్రహాన్ని పెట్టుకుంటాం, సాయి ఫోటోని పెట్టుకుని వస్తాం, ఇంకా మంచిది. ఇంకా అది ఒక ఉత్సవంలాగా తయారు చేసుకోండి. ఎలాగా ఏమిటి మీరు ఆలోచించి, ఈ 2 రోజులు కూడా సాయి పల్లకి ఉత్సవం ఇక్కడే ఎందుకు ఉండాలి, ఎవరింటికైనా వెళ్తుంది, అక్కడ భజన చేసుకోండి ఒక గంట అరగంట సేపు ఎంతో, అక్కడ నుంచి ఉత్సవం లేరండి. సలహా మాత్రమే బాబు, ఇంటి దేవాలయాలలో అనేక రకాలైన ఆంక్షలు ఇవి ఉంటాయి. ఆంక్షలన్నీ నేను నియమాలు ఉంటాయి, నియమాలు పాటించవలసిందే మనం. కానీ ఇది నా కోరిక. కానీ మనం భజన చేసుకుంటూ రావడానికి ఎవరు పెర్మిషన్ అక్కర్లేదు కదా, ఎవరు పెర్మిషన్ కావాలి? మీరు మీరు ఒప్పుకోవాలి. సాయి ఏం చేస్తాడు పాపం, ఆయన అంతా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అంచేత ఎంత దండుకోగలరు ఈ 2 రోజుల్లో. ఒకరోజు ఇప్పుడు దండుకున్నారు కదా, దీన్ని ఉపయోగించుకోండి. రేపు ఏమండి ఇంకాస్త లోతుగా వెళ్దాం మనం. జై గురుదేవ్. ఆఫ్ చేస్తే